ओम नमो नारायणाय, ओम नमो भगवते वासुदेव, ओम नमः, ओम नमो भगवते श्री रमणाय। प्रियమైన ఆత్మబంధు, ఒక నడి వయసు ఆంధ్రుడు నడి వయసులో ఉన్నాడు, మిడిల్ ఏజ్ లో ఉన్నాడు. ఆయన భగవాన్ ఒక ప్రశ్న అడుగుతున్నాడు. మానవుని దివ్యుడు అంటారు, అయితే వానికి శోకాలు తాపాలు పశ్చాత్తాపాలు ఎందుకు కలుగుతున్నాయి? మానవుడు ఆత్మస్వరూపుడు చైతన్య స్వరూపుడు అని చెబుతున్నారు. చెప్పటమేమి, మానవుడు చైతన్య స్వరూపుడు ఆత్మస్వరూపుడు అని చెబుతున్నారు. కానీ మరి ఆత్మస్వరూపుడైతే వాడికి శోకం ఎందుకు వస్తుంది, దుఃఖం ఎందుకు వస్తుంది, ఈ పశ్చాత్తాపాలు ఎందుకు కలుగుతున్నాయి? మానవుడు ఆత్మస్వరూపుడైతే వాడికి శోకం రాకూడదు కదా, ఎందుకు వస్తుందని. ఇందులో సాధనలో ముఖ్యమైన విషయం ఏంటంటే, మీరు జాగ్రత్తగా సబ్జెక్ట్ బాగా అర్థం చేసుకోండి. అందరికీ మోక్షం వస్తుంది, ఈ జన్మలోనే మీరు మోక్షం సాధించవచ్చు. సబ్జెక్టు బాగా అర్థం చేసుకోవాలి. మన దేహాన్ని కాదు ధ్యానం చేయవలసింది, ఆత్మను ధ్యానం చేయాలి. దేహాన్ని కాదు ధ్యానం చేయవలసింది, భగవంతుని ధ్యానం చేయాలి. తర్వాత మనం ఏదో తాత్కాలికం కొంచెం శాంతిగా ఉంటే సరిపోతుంది, రోజులు బాగా వెళ్ళిపోతే సరిపోతాయని మనం ధ్యానం చేస్తామనుకోండి, అలాగే జపం చేస్తామనుకోండి, భగవంతుడు ఇచ్చే పరిచయం కూడా అక్కడికి సరిపెట్టేస్తాం. మన ధ్యేయం మన గమ్యం మోక్షాన్ని పెట్టుకోవాలి. ఇంకేదైనా మనం ధ్యానం చేసేటప్పుడు దేన్ని ధ్యానం చేస్తున్నామో భగవంతుడు సర్వసాక్షి హృదయంలో ఉండి చూస్తూనే ఉంటాం. అయితే మన గమ్యం ఒకటి దృష్టి, గమ్యం మోక్షం, అది దృష్టిలో పెట్టుకోవాలి. లేదా 10 నిమిషాలు ధ్యానం చేసుకుంటే కొంచెం మనసు నెమ్మదిగా ఉంటుంది, శాంతిగా ఉంటుంది, సరిపోతుంది అనుకుంటే మోక్షం మిస్ అయిపోతుంది. ఈ తాత్కాలిక ప్రయోజనాలు కనుక దృష్టిలో పెట్టుకుంటే మటుకి మోక్షం మిస్ అయిపోతుంది. దేహాన్ని ప్రారంభానికి విడిచిపెట్టేయండి. ఆ ప్రారంభాన్ని బట్టి ఒకసారి అదృష్టం రావచ్చు, దురదృష్టం రావచ్చు. ఆ ప్రారంభాన్ని బట్టి దేహానికి యాత్ర అలా జరిగిపోతాం. సాధనలో ముఖ్యమైన రహస్యం ఏంటంటే, ప్రారంభాన్ని మనం మార్చలేకపోవచ్చు, మన మనస్సును మనం మార్చుకోవచ్చు. అది సాధనలో ముఖ్యమైన భాగం. దేహం ఏ రోజున చనిపోవాలి, ఎంతకాలం జీవించాలి, ఆ దేహం మీద అదృష్టం ఏంటి, దురదృష్టం ఏంటి, ఆ దేహం ఆ శరీరం చనిపోయినప్పుడు ఏ రోగంతో ఆ శరీరం చనిపోతుంది, ఆ దేహం ఏ పని చేయడానికి ఈ భూమి మీదకి వచ్చింది, ఇదంతా ప్రారంభాన్ని విడిచిపెట్టాను. కానీ ప్రారంభం ఎలా ఉన్నా మన మనస్సును మనం బాగు చేసుకుంటే, మన మనస్సును మనం నిగ్రహించుకుంటే, మన మనస్సును మనకు నియమించుకుంటే మనకు మోక్షం వస్తుంది. ఇది గుర్తుపెట్టుకోండి. అసలు దేహము మనకు దేహభావన ఎక్కువగా ఉంది, ఆత్మభావన తక్కువగా ఉంది, దైవభావన తక్కువ. వేషహానత స్వాత్మ దర్శనం, అది ఆ శ్లోకం మీరు బాగా మననం చేయండి. ఉపదేశాలలో ఈ దేహం అనేది దేహాన్నే కేంద్రంగా పెట్టుకుని మనిషి ఆలోచిస్తూ ఉంటాడు. అన్ని కల్పితాలే, మన దేహం కల్పితం, లోకం కల్పితం, విరోధాలు కల్పితం, స్నేహాలు కల్పితం. కల్పిత అన్ని కల్పిత, విరోధాలు కూడా నిజం కాదు, స్నేహాలు నిజం కాదు. దేహము కల్పితం, లోకం కల్పితం, స్నేహాలు కల్పితాలు, విరోధాలు కల్పితాలు, చావులు, దేహానికి సంబంధించిన చావులు కూడా కల్పితాలే. కల్పితం కానిది ఒకటే, బ్రహ్మము పరబ్రహ్మము ఒక్కటే, బ్రహ్మము బ్రహ్మము ఒక్కటే, పరబ్రహ్మం ఒక్కటే వెంకటేశ అని ఆయన పాడతాడు. వెంకటేశ్వర స్వామి మీద పాటలు పాడతాడు అన్నమయ్య. బ్రహ్మం ఒక్కటే, పరబ్రహ్మం ఒక్కటే, ఒక్కటంటే ఒక్కటే. మిగతా అన్ని మన సంతోషాలు, మన ఉద్రేకాలు, మన కోరికలు, మన సంకల్పాలు అన్నీ మనస్సు కల్పించింది. అయితే మీరేమి తొందరపడక్కర్లేదు, అందరికీ మోక్షం వస్తుంది. కానీ మనస్సును మట్టికి బాగా ట్రైనింగ్ ఇవ్వండి, మనస్సుకి ట్రైనింగ్ అవసరం. అది మనస్సును జాగ్రత్తగా నియమించుకోవాలి. ఉదాహరణకి ఒకరికి ఉదాహరణ చెప్తున్నారు, మీలో ఎవరిలైనా ఒక దోషం ఉందనుకోండి, మీలో ఉన్న దోషం నాకు మోక్షం రాకుండా నాకేం అడ్డుపడదు. మీలో ఎవరిలైనా దోషం అంటే, మీలో ఉన్న దోషం నాకు మోక్షం రాకుండా అడ్డు రాదు, మీలో ఉన్న దోషాన్ని చూస్తున్న నాలో ఉన్న దోషం నాకు మోక్షం రాకుండా చేసేస్తుంది. ఇది రహస్యం. అయితే దేహం ఇక్కడ ఏంటంటే, అసలు అహంకారము అంటే ఉడికే బండతనంగా కాదు, జాగ్రత్తగా బుద్ధి సూక్ష్మతతో అర్థం చేసుకోండి. ఈ విషయం బాగా అర్థం అవటానికి బుద్ధి సూక్ష్మత అవసరం, ఆ సటిల్ ఇంటలెక్ట్ అవసరం. మతం పేరు మీద మూఢనమ్మకాలు పెంచటం, మూఢాచారాలు పెంచటం, అది కాదు గమ్యం. మతం పేరు మీద మతం యొక్క లక్ష్యం, మతం యొక్క సారం, వేదం యొక్క సారం ఆత్మజ్ఞాన సముపార్జన. అంతేకాని మూఢనమ్మకాలు, మూఢాచారాలు, మీకున్న తెలివిని చంపేయటం, మీకున్న వివేకాన్ని చంపేయటం కాదు మతం యొక్క లక్ష్యం. మీకున్న వివేకాన్ని, మీకున్న తెలివిని, మీకున్న చైతన్యాన్ని చంపేసి మతం చంపేస్తంటే మతం నల్లమంతో సమానం. అటువంటి మతం అనవసరం మనకు. అంటే మీకు వివేకాన్ని పెంచాలి మతం. మతము అసలు అహంకారం అంటే ఏంటంటే, మనకు అనేక తలంపులు ఉన్నాయి, లక్షలాది తలంపులు ఉన్నాయి, అన్ని తలంపులే లక్షలాది. కానీ ఒక తలంపు మటుకి దేహంతో తాదాత్యం పొందుతూ ఉంటుంది. దేహము నేను అని చెప్తాను ఒక తలంపు ఉంటుంది. దేహము నేను దేహము నేను చెప్పేది ఒక తలంపి, దేహము నేను దేహము నేను దేహము నేను ఒక తలంపు చెబుతాను. ఆ తలంపి తొలి తలంపు, ఆది తలంపు, మొదటి తలంపు. ఆ తలంపునే మన పెద్దలు వేదాంత పరిభాషలో అహంకారము అని పేరు పెట్టారు. ఇది బాగా అర్థం. అది ఏ తలంపు ఇడిచిపెట్టండి, ఏదో ఒక తలంపు. ఈ దేహము నాది, దేహము నేను. ఈ దేహము చనిపోయినప్పుడు నేను చనిపోతున్నానని దుఃఖపడతాడు, దేహంతో తాదాత్యం పొందుతాడు, ఆ దేహంతో ఆ దేహంతో ముడి పెట్టుకుని ఉంటాడు. ఏ తలంపు అయితే దేహంతో ముడి పెట్టుకుంటాందో, దేహం చనిపోయినప్పుడు నేను చనిపోతున్నానని దుఃఖానికి సఫరింగ్కు గురవుతాందో, ఆ తలంపు, ఏ తలంపుకైతే ఇతర తలంపులు వస్తున్నాయో ఆ తొలి తలంపే అహంకారము. అహంకారాన్నే మన పెద్దవాడు జీవుడు అని పేరు. దేహబుద్ధి నశించిన వాడికి, శవబుద్ధి నశించిన వాడికి జీవుడు ఎక్కడున్నాడు? జీవుడే లేడు అసలు. దేహంతో తాత్యం పొందిన వాడిని శవంతో తాదాత్మ్యం, శరీరం పుట్టినప్పుడు నేను పుట్టానని, శరీరం చనిపోయినప్పుడు నేను చనిపోతున్నానని శరీరంతో తాదాత్మ్యం పొందేవాడు జీవుడు. శరీరంతో తాదాత్మ్యం మీకు పోతే అని జీవుడే లేదు. అది సబ్జెక్ట్ మీరు ప్రాపర్గా అర్థం చేసుకోవాలి, తొందరపడకండి. ఇక్కడ ఇది అడిగే ప్రశ్న ఏంటంటే, మనిషి ఆత్మ అయితే ఆత్మ అని చెప్తున్నారు కదా, మరి అయితే శోకాలు తాపాలు ఎందుకు వస్తున్నాయి? వాడికి ఆత్మే కానీ దాని తాలూకు అనుభవం వాడికి లేదు. దాని తాలూకు ఎప్పుడైతే అనుభవం లేదో వాడికి ప్రకృతి వచ్చి వాడిని మూసేస్తుంది. మనిషి ఎప్పుడైతే తన ఎవడో తనకి తెలియబట్టడం లేదు, తన స్వరూపం ఏమిటో తనకి తెలియనప్పుడు ప్రకృతి గుణాలు వచ్చి వాడిని మూసేస్తాయి, ఆ జీవ లక్షణాలు వచ్చి మూసేస్తాయి, అవైష్ణవ లక్షణాలు వచ్చి మూసేస్తాడు వాడిని. సంసారం అంటే మీరేంటనుకుంటున్నారు? సంసారం అంటే మనుషులు కాదు. మీ ఇంట్లో 10 మంది మనుషులు ఉన్నారనుకోండి, వాళ్ళు మీరు సంసారం అనుకుంటున్నారు. సంసారం వాళ్ళు కానే కాదు. ఈ శరీరం చనిపోయిన తర్వాత ఇంకోటి చోటు జన్మిస్తుంది, మళ్ళీ అక్కడ కొత్త మనుషులు వస్తారు, అది సంసారం, మళ్ళీ కొత్త మనుషులు. అసలు సంసారం అంటే మనుషులు కాదు, మానవుడిలో ఉన్న రాగద్వేషాలే సంసారం. మానవుడికి రాగద్వేషాలు ఎంతకాలం ఉంటాయి అంతకాలం పునర్జన్మలు వస్తాయి. అయితే రాగద్వేషాలు విడిచిపెట్టిన వాడు సంసారంలోంచి బయటపడతాడు, కానీ ఎక్కడ ఇంట్లోంచి పారిపోయిన వాడు కాదు సంసారంలోంచి బయటపడేవాడు. ఇన్నూరు నుంచి పారిపోయి కాశీ వెళ్తే అక్కడ కొత్త సంసారం వస్తుంది, కాశీ నుంచి పారిపోయి బదలు వెళ్ళిపోతే అక్కడ ఊరికే వాతావరణం మారుతుంది, పరిసరాలు మారుతాయి, కానీ మన అహంకారం మనకు అక్కడ కూడాన వస్తుంది, మన మనస్సు మన కూడాన వస్తాయి, మన తలంపులు మన కూడాన వస్తాయి. ఇప్పుడు ఇక్కడ కొన్ని, ఇక్కడ కొంతమంది రకాల, ఇక్కడ కొన్ని రకాల మనుషులు ఉండొచ్చు, అక్కడ కొన్ని రకాల మనుషులు ఉండొచ్చు. ఇది వడన్నం తింటాండి, ఇక్కడ గోధుమ అన్నం తినొచ్చు, ఇక్కడ పద్ధతి వేరుగా ఉండొచ్చు, వాతావరణం అక్కడ వాతావరణం వీరుగా ఉండొచ్చు. కానీ మనిషి పరిసర, మనిషి మానవుడు తిరిగి జన్మించడం వల్ల పరిసరాలు మారుతాయి, బంధువులు మారుతారు, స్నేహితులు మారుతారు, ఊరికే పరిసరాలు మారుతాయి, కానీ వాడు అహంకారం అలాగే ఉంటుంది. ఇది మీరు గ్రహించవలసింది ఏంటంటే, అహంకారం దేనికి? రాగద్వేషాలు దేనికి? దేహము నేననే తరంపుకే రాగద్వేషాలు. ఆ రాగద్వేషాలు ఎవడైతే చెల్లించగలిగాడో, ఆ రాగద్వేషాలను ఎవడైతే త్యాగం చేయగలిగాడో, ఆ రాగద్వేషాలను ఎవడైతే సమూలంగా విడిచిపెట్టగలిగాడో, వాడే సంసార సముద్రంలోంచి, సంసార చక్రంలోంచి, జన్మ మరణ ప్రవాహంలోంచి విడుదల పొందుతారు. అంటే నువ్వు, మనం ఆత్మస్వరూపుడే, తెలుసున్నా ఆత్మస్వరూపుడే, తెలియకపోయినా ఆత్మస్వరూపుడమే. తెలిస్తే ప్రకృతి గుణాలు మన జోలికి రావు, తెలియకపోతే ప్రకృతి గుణాలు వచ్చి మనం మూసేస్తాయి. అందుచేత ఇది అడిగింది భగవాన్ ఏమంటున్నారంటే, మరి నేను ఆత్మస్వరూపుని అయితే నాకు శోకాలు ఎందుకు వస్తున్నాయి, తాపాలు ఎందుకు వస్తున్నాయి, మరి పశ్చాత్తాపాలు ఎందుకు కలుగుతున్నాయి అని. మరి భగవాన్ అంటున్నారు, నీ నిజస్వరూపం అంటే దివ్య స్వరూపుడు, నీ నిజస్వరూపం నీ దివ్య స్వరూపుడివే. నీకు వచ్చే తాపాలు, నీకు వచ్చే కోపాలన్నీ ప్రకృతి లక్షణాలు, జీవ లక్షణాలు. నీ నిజస్వరూపం నీకు తెలిస్తే ఈ అసలు నీకు పులి దగ్గరికి మేకలు రావు. పులి దగ్గరికి మేకలు మనం గెంటినా రావు పులి దగ్గరికి. నీ నిజస్వరూపం నిప్పు దగ్గరికి మెడతలు వస్తాయి రావు. నీ నిజస్వరూపం నీకు తెలిస్తే ప్రకృతి గుణాలు నీ దగ్గరికే రావు అసలు. అది నువ్వు ఎవడో నీకు తెలియనంత కాలం ప్రకృతి గుణాలు వస్తూనే ఉంటాయి. ప్రకృతి గుణాలు ఏమో ఇవన్నీ జీవ లక్షణాలు. నీ నిజస్వరూపం ఏమిటి? అది దివ్యం. నీ హృదయంలో ఒక దివ్యత్వం ఉంది, నీ హృదయంలో ఒక నిజం ఉంది, నీ హృదయంలో ఒక సత్యం ఉంది, నీ హృదయంలో బ్రహ్మం ఉంది. అది నీలో, నీ హృదయంలో బ్రహ్మం ఒక మాటికి అది దివ్యుడే. దానికి చావు పుట్టుకలతోడు సంబంధం లేదు. సత్తు చిత్తు ఆనందము, దాని స్వరూపమే నీ లోపలటువంటి బ్రహ్మం యొక్క స్వరూపం ఏంటంటే, దాని మూడు పద్ధతుల్లో చెప్పారు, ఉండటం, ఉండటము, జ్ఞానము, ఆనందము. బ్రహ్మస్వరూపం ఎలా చెప్పారంటే, ఒకటి ఉండటం, అది ఎప్పుడు ఉంటుంది అన్ని కాలాల్లో అన్ని అవస్థల్లో ఉండేదే బ్రహ్మం. అది ఎలా ఉంటుంది? జ్ఞానంగా ఉంటుంది, ఆనందంగా ఉంటుంది, శాంతిగా ఉంటుంది, ఏకంగా ఉంటుంది, అదే బ్రహ్మము. ఇప్పుడు దేవీ నవరాత్రి టైంలో ఇప్పుడు ఎలా విజయదశమి, కొంతమంది పెద్దలు ఎలా చెప్తారంటే, బ్రహ్మస్వరూపం ఎలా ఉన్నంచారంటే, ఒకటి ఉండటం,
మనకి ఎప్పుడు ఉండాలని ఉంటుంది. ఏంటి అది మనం బ్రహ్మమయ్యాం కాబట్టి మనకి ఎప్పుడు ఉండాలని ఉంటుంది. ఉండాలని ఉంటుంది, శాంతిగా ఉండాలని ఉంటుంది, జ్ఞానంగా ఉండాలని ఉంటుంది, ఎప్పుడు ఉండాలని ఉంటుంది, తెలివిగా వివేకంగా ఉండాలని ఉంటుంది, ఆనందంగా ఉండాలని ఉంటుంది. మనం ఏ మన స్వరూపం ఏదిగా ఉందో అలాగే మనకు ఉండాలని ఉంటుంది. మిగతా విషయాలని మనం కల్పించుకునే విషయాలు. ఆ ఉండటాన్నే లక్ష్మీదేవి అంటారు. ఒకటి బ్రహ్మస్వరూపం, ఏంటి ఉండటం. ఆ ఉండటాన్ని ఏమంటారు? లక్ష్మీదేవి. తర్వాత ఏంటి? సత్తు. తర్వాత చిత్తు. అంటే చిత్తు అంటే జ్ఞానం. ఆ జ్ఞానమే సరస్వతీదేవి. తర్వాత ఏంటి? సత్తు చిత్తు ఆనందం. ఆనందమే కాళీ, ఆనందమే దుర్గ. ఆనందమే కాళీ. రామకృష్ణ పరమహంస గారి కాళీ కాళీ అంటే ఆనందమే. అక్కడ కాళీ అంటే ఆనందమే. అంటే ఉండటం అంటే లక్ష్మి, జ్ఞానం అంటే సరస్వతి, ఆనందం అంటే కాళీ. అంటే తీవ్ర అంటే ముగ్గురు దేవతలు బ్రహ్మం యొక్క స్వరూపంలో. మనకి మూడు అవసరమే. లక్ష్మీ అవసరమే, సరస్వతి అవసరమే, తర్వాత కాళీ అవసరమే. ఉండటం, జ్ఞానం, ఆనందం మన స్వరూపమే అది. ఉండటం మన స్వరూపమే అది. పెద్దలు ఏం చెప్తారంటే, ముందు ధనం వచ్చి తర్వాత విద్య వచ్చిన దానికంటే ముందు విద్య వచ్చి తర్వాత ధనం రావటం మంచిదని చెప్తారు. ముందు విద్య వచ్చి తర్వాత ధనం వస్తే ధనాన్ని సద్వినియోగం చేస్తాడని వాడు. ముందు ధనం వచ్చి తర్వాత విద్య వచ్చిందనుకోండి, ముందు ధనం వచ్చిందనుకోండి విద్య రాలేదు అనుకోండి, ఆ ధనాన్ని దుర్వినియోగం చేస్తాడు. ముందు విద్య వచ్చి తర్వాత ధనం వస్తే వాడి చేతిలో ఉన్న ధనం సద్వినియోగం అవుతుంది. ముందు విద్య రాలేదనుకున్నాడు, ధనం వచ్చేసింది అనుకున్నాడు, ధనం అంతా దుర్వినియోగం అవుతుంది అని పెద్దల ఉవాచ. అంటే ఇక్కడ భగవాన్ ఇచ్చే దివ్యత్వ నిజస్వరూప పాపాల ప్రకృతి అయ్యా. పాపాలన్నీ ప్రకృతివి, అంటే జీవ లక్షణాలు. అంటే దేహంతో తాదాత్మ్యం పొందినటువంటి నేనికే ఈ పాపాలని, దేహంతో తాదాత్మ్యం పొందుతున్నటువంటి నేనికే ఆ తాప, దేహంతో తాదాత్మ్యం పొందుతున్నటువంటి నిజానేనికే పాపాలు ఇవన్నీ. అవన్నీ ప్రకృతి లక్షణాలు, అవన్నీ కూడా ప్రకృతి లక్షణాలు. అదే భగవద్గీతలో కృష్ణుడు చెప్తాడు, దేహము కంటే ఇంద్రియములు గొప్పవి, ఇంద్రియముల కంటే మనస్సు గొప్పది, మనస్సు కంటే బుద్ధి గొప్పది, బుద్ధి కంటే చైతన్యం ఆత్మ గొప్పదని చెబుతూ ఎవడు బాగుపడతాడంటే భగవంతుడు మనం బాగుపడటానికి ఎన్నో విషయాలు చెప్పుకొచ్చాడు భగవద్గీతలో. మనకి చదవటానికి కళ్ళు లేవు, వినటానికి చెవులు లేవు. చెవులుండి కూడా చెవుటి వాడు అయిపోయాం, కళ్ళుండి బుద్ధి వాడు అయిపోయాం. అసలు ఎవడు బుద్ధిమంతుడంటే తన శరీరాన్ని, తన మనస్సుని, తన ఇంద్రియాలని ఎవడైతే జాగ్రత్తగా ఉపయోగించుకుంటున్నాడో, జాగ్రత్తగా నియమించుకుంటున్నాడో వాడు బుద్ధిమంతుడు. వేదం ఒక మాట చెప్పింది, ఎవడు బుద్ధిమంతుడు? మనస్సు, వాక్కు, దేహము ఒక్కటిగా ఉండాలి, వాడికి జ్ఞానం కలుగుతుందని వేదమాత చెప్పింది. ఫైనల్ అది సుప్రీంకోర్టు. ఒక్కటిగా ఉండాలి, ఒకటి మనస్సు, రెండు వాక్కు, మూడు దేహం, ఒక్కటిగా ఉండాలి. అక్కడ ఇది వేదంలో చెప్పబడింది. ఒక్కటిగా ఉన్నవాడికి పరమాత్మ సాక్షాత్కారం ఫలమిచ్చు, వాడు దివ్యుడు అవుతాడు. అంటే నరుడు నారాయణుడు అవుతాడు ఒక్కటిగా ఉన్నవాడు. కొంతమంది మనస్సుతో ఒకటి ఆలోచిస్తారు, నోటితో చెప్పిదోటి, చేతితో చేసేది, అసలు ఒకదానికొకటి పొంతనే ఉండదు అసలు వాడు. అటువంటి వాడికి దైవానుగ్రహం ఏమి రాదు. మూడు ఒక్కటిగా ఉండాలని వేదం చెప్తుంది. ఒకటి మనస్సు, రెండు వాక్కు, మూడు దేహం, ఒక్కటిగా ఉండాలి. నువ్వు ఏదైతే ఆలోచిస్తున్నావు అది నోటితోడు చెప్పు, నోటితోడు చెప్పింది చేతితోడు చెయ్యి. మనం మనస్సుతోడు ఆలోచించేది నోటితోడు చెప్పం, నోటితోడు చెప్పింది చేతితోడు చెయ్యి. మనకి దివ్యత్వం, మన హృదయంలో దివ్యత్వం ఎలా మనం దాన్ని పొందుతాం? పొందలేము. ఆ ఒక్కటిగా ఉన్నవాడికి జ్ఞానం పొందడానికి సమర్థుడవుతాడు, యోగ్యుడు అవుతాడని వేదమాత చెప్పి. అంటే ఇక్కడ నీకు పాపాలు ప్రకృతి, ఇవన్నీ ప్రకృతి లక్షణాలు, ఇవన్నీ కూడా ప్రకృతి లక్షణాలు. భగవాన్ అంటారు, ఇవన్నీ మీరు చాలా విషయాలు కల్పించుకుంటున్నారు, ఈ నేను వదిలేస్తున్నారు. నేనైనా తలంపు ఉండ కదా మీకు, ఆ తలంపు అది తలంపే. మీ హృదయంలో ఉన్నటువంటి నిజమైన నేను మటుకు తలంపు కాదు. ఇప్పుడు మీకు ఏదైతే నేనుగా వ్యక్తం అవుతుందో అది తలంపే, అది తొలి తలంపు. ఆ తలంపే దేహంతో తదాక్యం పొందుతుంది. దేహం నేనని చెప్పేది ఆ తలంపు, దేహము నువ్వు కాకపోయినా దేహం నేనని తలం చెప్పేది ఆ తలంపే. ఆ తలంపును విచారణ చేయటం మానేసి, ఆ మూల తలంపును విచారణ చేయటం మానేసి, ఏదేదో కల్పించుకుని, ఏదేదో కల్పించుకుని, ఏదేదో కల్పించుకుని ఎందుకు అరణ్యంలో అడవిలో పడిపోయి తిరుగుతావు నువ్వు? ఈ దేవుడు కాదని ఆ దేవుడు, ఈ గుడి కాదని ఆ గుడి, ఈ యాత్ర కాదని ఆ యాత్ర, ఈ మార్గం కాదని ఆ మార్గం, ఎన్నెన్నో కల్పించి, ఎన్నెన్నో సాధన కల్పించి అడిగిలో పడి తిరుగుతున్నావు. ఈ చిన్న విషయం నీకు నేననే తలంపు లోపల నుంచి వ్యక్తం అవుతున్నాను కదా, దాని రవ్వంతైనా ముళ్ళంతైనా చింతాకెంతైనా విచారణ చేయటం లేదు. ప్రత్యక్షంగా కనిపించే విషయాన్ని ఏదో కల్పించుకోవడం, అక్కడ సాధన పేరు చెప్పడం, ఆ సాధన కూడా తిరగటం. నేననే తలంపు నీకు స్పష్టంగా తెలుస్తాను కదా, నీకు లోపల నుంచి నేననే తలంపు వ్యక్తం అవుతాను కదా. ఆ తలంపు గురించి ఎప్పుడైనా జీవితాన్ని విచారణ చేశాము, అదే కల్పిస్తాం. ఈ దేవతలు నీ శరీరాన్ని, లోకాలని అన్నింటిని అదే కల్పిస్తాం. దేహాన్ని కల్పించి దాతాడంటే, లోకాన్ని కల్పించి దాతాడంటే, దేవతలను కల్పించి ఆతాడు, అన్నీ అదే అదే కల్పిస్తాం. వరాలు కోరుకోమని చెప్పేది అది, వరాలు వచ్చిన తర్వాత మళ్ళీ సంతోషపడేది అది. ఆ మూల తలంపు మూలంలో చేరుకోవటానికి నీ సాధనను గురి పెట్టడం లేదు నువ్వు. మూల తలంపును మినహాయించి ఎన్ని సాధనలు చేసినా ఏం ప్రయోజనం లేదు. పావును విడిచిపెట్టి పుట్ట మీద దెబ్బలు కొట్టినట్టు ఉంటుంది. సరే, తాప నివారణ తాపంలోంచి ఎలా విడుదల పొందాలి అంటే పాపంలోంచి, తాపంలోంచి, వ్యక్తి భావనలోంచి, అహంభావనలోంచి నేను విడుదల ఎలా పొందాలి అని ఆంధ్రదేశం నుంచి వెళ్ళిన మధ్య వయస్కుడు అడుగుతున్నాడు. నువ్వు ఎలా విడుదల పొందుతావు అంటే నీ హృదయంలోని నిజం, నువ్వు హృదయంలోని నిజం నీకు తెలిసే వరకు అనేకంలోంచి నువ్వు బయటకు రాలి. నీ హృదయంలోని సత్యం నీకు తెలిసే వరకు అసత్యంలోంచి నువ్వు విడుదల పొందలేదు. నీ హృదయం ఏది ప్రకృతికి, ఏదైతే ప్రకృతికి అతీతంగా ఉందో, ప్రకృతి లక్షణాలకు అతీతంగా ఉందో, జీవలక్షణాలకు ఏదైతే అతీతంగా ఉందో, ఏదైతే తలంపు కాదో, ఉన్నదేదో ఉంది అది మటుకు తలంపు కాదు, దాని అనుభవం నీకు అయ్యే వరకు, దాని అనుభవం నీకు అయ్యే వరకు అంటే దాని అనుభవం, దాని అనుభవం మనస్సుకి వాక్కికి అది అందదు. మనస్సు వెళ్ళిందట్టింది అక్కడికి వెళ్ళి, అక్కడికి మనస్సు తెలుసుకుందామని వెళ్ళిందట్టింది. పరబ్రహ్మం తెలుసుకోవడానికి వెనక్కి వచ్చేసిందట్టండి. వాక్కు కూడా వెళ్ళిందట్టింది తెలుసుకోవడానికి, అది కూడా వెనక్కి వచ్చేసిందట్టండి. అంటే రమణ మహర్షి గారు ఎవరికి మనస్సుకి అందేది కాదు, వాక్కుకి అందేది కాదు, అది అణిగిన చోట అది తెలియబడుతుందని. అంటే ఎట్లు నువ్వు నీ లోపల సత్యం ఒకటి ఉందో అయ్యా, నీ లోపల ఉంది అది, నీ తెలుపులోకి వచ్చే వరకు నువ్వు తాపంలోంచి బయటకు రాలేదు, తాపంలోంచి బయటకు రాలేవు, పాపంలోంచి బయటకు రాలేవు, నీ బలహీనతల్లోంచి నువ్వు బయటకు రాలేవు. అంటే వాసనాక్షయం అది వశిష్ఠుడు చెప్తాడు రామచంద్రమూర్తికి, ఒక లేగ దూడని ఒక పెద్ద తాడు పెట్టి మనం లాగేస్తా అంటే ఆ లేగ దూడ మనకు కూడా ఎలా వచ్చేస్తుందో, అలాగే నీ మనస్సుని, ఇంద్రియాలని, నువ్వు నీ పూర్వజన్మ నుంచి సంపాదించుకున్న వాసన నేను వాక్కి వెళ్ళిపోతున్నాయి ప్రకృతిలోకి అని వశిష్ఠుడు చెప్పాడు అనమాట రామచంద్ర. ఒక లేగ దూడను పట్టుకుని ఓ తాడి పెట్టి లాగేస్తాంటే మనకు కూడా లాగదోడ ఎలా వచ్చేస్తుంది, రాకేం చేస్తుంది, పెద్ద తాడి పెట్టుకుని లాగదోడ లాగేస్తాను చిన్న దోడ, అదేం పోరాడగలదు. అలాగే నీ మనస్సుని, నీ జన్మాంతరం నుంచి నువ్వు సంపాదించుకున్న వాసనలు పట్టుకుని లేగదోడిని తాడి పెట్టి లాగినట్టుకు నీ మనస్సుని, ఇంద్రియాలని వాసన లాక్కుపోతాను. దాన్ని నిరోధించగలిగితే నువ్వు లోపలికి వెళ్తావు, దాన్ని నిరోధించకపోతే నువ్వు బాహ్యానికి వెళ్ళిపోతావు, జన్మ మరణాల ప్రవాహంలో కొట్టుకుపోతావు. వాసన అంత వేగంగా లాక్కి వెళ్ళిపోతుంది, లాక్కుని నీడ్చుకుపోతుంది బాహ్యం, బాహ్య విషయాల్లోకి, బాహ్య ప్రకృతిలో నీడ్చుకుపోతుంది. అలాగే దాన్ని తట్టుకోవటానికే వాసన యొక్క వేగాన్ని, వాసనే నీకు అలవాటు కింద వస్తుంది, వాసనే నీకు తలంపు కింద వస్తుంది, దాన్ని నిరోధించడానికి నువ్వు చేసే ప్రయత్నమే సాధన. వాసన పూర్తిగా క్షయమయ్యే వరకు నీకు ఆత్మ సాక్షాత్కారం కలిగిందా? నువ్వు ఆత్మలో నిలబడలేవు అసలు. నువ్వు ఆత్మలో నిలబడాలంటే వాసన పూర్తిగా క్షయించాలి. వాసన పూర్తిగా క్షయించకుండా మటుకు నీ హృదయంలో నేను నిలబడలేవు, హృదయంలో ఉండలేవు అసలు. అంటే బహు జాగ్రత్తగా ఉండాలి సాధన చేసేవాడు. అంటే మాటకాడ జాగ్రత్తగా ఉండాలి, పని దగ్గర జాగ్రత్తగా ఉండాలి, వచ్చి తలంపుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి, ప్రతి విషయంలో కూడా బాగా మెలుపుగా ఉండాలి, బహు జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు కొంతమంది చూడండి, మేము అది సాధించాం ఇది సాధించాం అని చెప్తారు, అది కూడా సాధన కాదు. అది సాధించాం ఇది సాధించామని చెప్పుకోవటం వల్ల మనకు అహంభావన పెరుగుతుంది. ఇక్కడ 10 మంది ఊరికే మనల్ని మెచ్చుకుని అసలు సున్నా అంటే మోక్షం దూరం అయిపోదు. కొంతమంది మేము అది సాధించాము ఇది సాధించామని చెప్పుకుంటారు, అలా చెప్పుకోవడం చాలా ప్రమాదం. ఎందుకు ప్రమాదం అంటే దానివల్ల వాడికి మోక్షానికి వెళ్ళే దారి తప్పిపోతాడు, మోక్షానుభవం రాదు, వాడికి ఆత్మజ్ఞానం కలగదు అలా చెప్పుకున్నవాడు. ఏంటంటే వాడు కాని దానితో తాదాత్యం పొందుతున్నాడు. ఏమి సాధించాడు? ఏదైతే ఉందో దాన్ని ఆడు సాధించాడే, సాధించలేదు. ఏదో సాధించాడు అది స్వప్న సమానం, అది సాధించింది స్వప్న సమానం. అది సాధించాను ఇది సాధించాను గర్వం పెంచుకుంటా అంటే అసలు వస్తువు మిస్ అయిపోతాడు. శరసనంగా మానవుడికి ఉండే బలహీనతలు ఏంటంటే తన తాను పొగుడుకోవటం, ఇతరులను విమర్శించటం. శరసనంగా జనరల్ గా మనిషిలో ఉన్న బలహీనత ఆత్మస్థితి పరమేంద, ఈ రెండాటి వల్ల కూడా నువ్వు నీ స్వరూపానికి దూరం అయిపోతావు. ఒక సర్వసమర్థుడు ఉన్నాడు అనుకోండి, నేను సర్వసమర్థుడైన మనసులో కూడా అనుకోడు అనుకోండి, వారికి ఈశ్వరుని దగ్గర వస్తుంది. మనకి సమర్థత లేకుండా సమర్థత ఉందనుకోవటం, యోగ్యత లేకుండా యోగ్యత ఉందనుకోవటం, అర్హత లేకుండా అర్హత ఉందనుకోవటం, అర్హత ఉండి యోగ్యత ఉండి సమర్థత ఉండి అవి ఉన్నట్టు కూడా తెలియకుండా ఉన్నవాడికి ఈశ్వరుని దయకి, ఈశ్వరు అనుగ్రహానికి పాత్రుడు అవుతాడు. అంటే ఇముడ్చుకోవాలి, ఇముడ్చుకునే శక్తి కనుక లేకపోతే నీకు ఆత్మజ్ఞానం కలగదు. ఎట్లు ఆ దివ్యత్వం ఎప్పుడు కలుగుతుంది నాకు? నాకు దివ్యత్వం అంటే నువ్వు నా హృదయంలోని దివ్యత్వం నేను తెలుసుకుంటే ప్రకృతి గుణాల నుంచి, తాపాల నుంచి విడుదల పొందుతానని మీరు చెబుతున్నారు. నా హృదయంలోని దివ్యత్వం నేను ఎలాగా పొందటం? నా హృదయంలో ఏదో ఉందంటున్నారు, అది నాకు తెలియటం లేదు. ఉన్నదేంటో ఎలాగా పొందటం అని ప్రశ్నిస్తే భగవాన్ ఏమంటున్నారంటే అభ్యాసం. అంటే మనం ఏదైనా సరే అభ్యాసం చేస్తా అంటే మనసు కండిషన్లో పడి అభ్యాసం చెయ్యాలి, ప్రాక్టీస్ చెయ్యాలి. బాగా మనకు తెలుసున్న విషయాన్ని బాగా ప్రాక్టీస్ చేసుకో, మనం ముందు సబ్జెక్ట్ అర్థం చేసుకోవటం, దాన్ని బాగా ప్రాక్టీస్ చేయాలి. ఆ ప్రాక్టీస్ వల్ల నీ మనస్సును బూట్లో పడిపోతుంది. అమెరికాలో థీరీ కంటే ప్రాక్టీస్కి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తారు. అమెరికాలో థీరీకి పెద్ద ప్రాముఖ్యత ఇవ్వరు, ప్రాక్టీస్కి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తారు. ఇండియాలో ప్రాక్టీస్ లేకపోతే థీరీ ఎక్కువ ఉంటే వాడికి ప్రాముఖ్యత ఇస్తారు. అమెరికాలో అరగంట సేపు ఉపన్యాసం చెప్తే ఒక సబ్జెక్ట్ మీద ఆ సబ్జెక్టు సంబంధించిన గంట సేపు పని చేసి చూపించమంటారు. అంటే మనకి థీరీకి విలువ, ప్రాక్టీస్కి విలువ తక్కువ ఇండియాలో. అమెరికాలో ప్రాక్టీస్కి విలువ ఎక్కువ, థీరీకి విలువ తక్కువ. థీరీ తగు మాత్రం, థీరీ ఎంతవరకు ఎంతవరకు అంతవరకే థీరీ, కానీ ఎక్కువ థీరీకి ప్రాముఖ్యత ఇవ్వడు. అంటే నువ్వు ప్రాక్టీస్ చెయ్యి, అభ్యాసం చెయ్యి. అభ్యాసం చేస్తే నీ మనసు స్టడీ అయిపోతుంది, నీ మనసుకి నిలకడ వస్తుంది, నీ మనసుకి. అయితే నువ్వు ఒకటి గోల్ మిస్, మనకు పొందవలసింది ఏంటి మటుకు మనం మిస్ అవ్వకూడదు. మనకు ఏదో వస్తుంది, ఏదో పొందుతాం అనుకుంటాం. చైతన్యం కానీ ఆత్మ కానీ ఏదో పొందుతాం అనుకోండి, మన కాల ప్రవాహంలో పోతుంది. ఉన్నది ఏదో అది ఎప్పుడు ఉంటుంది, కానీ మిగతాది కానికి ఏదో వచ్చినది కాల ప్రవాహంలో కొట్టుకుపోతుంది. అంటే కొంతమంది వచ్చేది ఏదో వస్తుంది, రానిది ఏదో రాదు. ఆ దేహ ప్రారంభం నీకు వచ్చేది, నీకు దేహ ప్రారంభంలో ఉంటే వస్తున్నది, నీ దేహ ప్రారంభం లేకపోతే అది రాలేదు. వచ్చేది రానిదాన్ని కూడా ప్రారంభాన్ని విడిచిపెట్టేస్తారు. కొంతమంది ప్రారంభాన్ని విడిచిపెట్టేసి వాళ్ళు నా మనస్సును నియమించుకోవడానికి అభ్యాసం చేస్తాం. దేహాన్ని ప్రారంభాన్ని విడిచిపెట్టి నీ మనస్సును అదుపులో పెట్టుకోలేదు, నీ మనస్సును నియమించుకోవడానికి అభ్యాసం చెయ్యి. అదే సాధన. నీ కళ్ళతో నువ్వు చూసుకో, ఇతరుల కళ్ళతోటి నిన్ను నువ్వు చూసుకో. ఎవరి వాళ్ళు ఎవరైనా మిమ్మల్ని గొప్పవారైనా మీరు దాంట్లో ఆ మాటలో కొట్టుకుపోకండి. మీకున్న అర్హతలు ఏంటి, మీకున్న యోగ్యతలు ఏంటి, మీకున్న ప్లస్ పాయింట్స్ ఏంటి, మీకున్న మైనస్ పాయింట్స్ ఏంటి, అవి జాగ్రత్తగా మీరు మీ అంతరం మీరు చూసుకోవాలి. ఈ మధ్య కాశ్మీర్ అసెంబ్లీ ఎలక్షన్ లో ముఖ్యుడు ఓడిపోయాడు, చాలా ముఖ్యుడు ఆయన ఓడిపోయాడు. నేను ఓడిపోయానని నెగ్గిన సమస్య కాదు, ఎలక్షన్ న్యాయంగా జరిగినాయి, ప్రజాస్వామ్యం నెగ్గింది. నేను ఓడిపోవటం అనేది పెద్ద విశేషం కాదు, నెగ్గినా నేను నెగ్గానా ఓడిపోయానది విశేషం కాదు. ఎలక్షన్ న్యాయంగానే చేశారు, పెదలకాడికి ఓటేశారు, నేను ఓడిపోయాను. అది ప్రజాస్వామ్యం నెగ్గింది, ఎలక్షన్ న్యాయంగానే చేశారు. అది ముఖ్యం కాదు, నేను ఓడిపోవటం ముఖ్యం కాదన్నాడు. నేను ఓడిపోవటం ముఖ్యం కాదు, నెగ్గటం కూడా ముఖ్యం కాదు. చేసిన పని అనేది న్యాయంగా చేశారు. నేను ఓడిపోతే ఓడిపోతాను, కానీ ప్రజాస్వామ్యం మటుకు నిలబడి అది కరెక్ట్ ఆలోచన. అది అంటే మనం తొందరగా జీవితం ఉద్రేకపడే అన్ని ఉద్రేకాలు, రాగద్వేషాలు కూడా ఉద్రేకాలు, ఎమోషన్స్. అవి రాగద్వేషాలు కూడా ఎమోషన్స్, అవన్నీ నిజం కాదు. అది గౌతమ బుద్ధుడు చెప్తాడు, ప్రపంచంలో ఎవరింటికి వెళ్ళి చూసినా, ఏ దేశం వెళ్ళి చూసినా రాగద్వేషాలు తప్పించి ఈ ప్రకృతిలో ఏమీ లేదు, నువ్వు ఏమీ లేదని చెప్తాడు. నువ్వు పొందవలసినంత నీ హృదయంలో ఉంది, జ్ఞానం హృదయంలోనే ఉంది, చైతన్యం హృదయంలోనే ఉంది. ఏ చైతన్యం అయితే అంతటా ఉంది అదే లోపల ఉంది, ఏదైతే లోపల ఉందో అదే అంతటా ఉంది. ఈ లోపల బయట అనేది దేహ భావన ఉన్న వాడికి చెప్పిన మాట, లేకపోతే లోపల బయట అనేది సమస్య లేదు. అర్జున నీ లోపల ఉన్నాయని చెప్పాయంటే బయట లేడని కాదు, బయట ఉన్నవాడే లోపల ఉన్నాడు, లోపల ఉన్నాడే బయట ఉన్నాడు, మొత్తం అందరూ ఏకించి ఉన్నాడు. అర్జున నీ లోపల ఉన్నాను ఎంచుకున్నాడంటే దేహం భావన ఉన్న వాడికి అర్థం అవటం కోసం నీ లోపల ఉన్నానని చెప్పాడు. అంతేకాని బయట ఉన్నాడు బయట లేడని కాదు, బయట ఉన్నదే లోపల ఉన్నది, లోపల ఉన్నదే బయట ఉన్నది, రెండు ఒకటి. అది ఇది ఒకటి, అంతా ఒకటి. అది అర్జునుడికి అర్థం అవటం కోసం చెప్పాడు నీ లోపల ఉన్నానని, అంటే బయట లేడని అర్థం కాదు, అంతటా ఉన్నాడు నారాయణ. అభ్యాసం ఏ విధమైనది, నన్ను అభ్యాసం చేయమంటున్నారు, అభ్యాసం ఎలా చేయమంటారు? నీ ఇష్టదేవత ఎవరు ఉంటే రిపీటెడ్ గా ఇష్టదేవతను స్మరించుకో. అయితే ఇది ఎలా ఉండాలి, మర్యాద పూర్వకంగా ఉండాలి. ఆ నీ ఇష్టదేవతను స్మరించే ఆ ఇష్టదేవత మీద నీకు గౌరవం ఉండాలి, మర్యాద పూర్వకంగా ఉండాలి. ఆ కృష్ణుడు కూడా 11వ అధ్యాయంలో విశ్వరూప దర్శనం చూపించమన్నప్పుడు విశ్వరూప దర్శనం చూపించమని కమాండ్ చేయలేదు. నీ విశ్వరూప దర్శనం నాకు చూడటానికి యోగ్యత ఉంటే, అరగత ఉంటే, నేను తగిన వాడిని నువ్వు అనుకుంటే నాకు చూపించగలిగితే వదిలే అన్నాడు. అందుకని బలవంతం చేయలేదు భగవంతుని, నేను దానికి తగిన వాడిని, నీ రూపం నీ విశ్వరూపం చూపించడానికి నేను తగిన వాడిని అనుకుంటే నాకు విశ్వరూపం చూపించు. నేను తగను అనుకుంటే నువ్వు చూపించొద్దు, నేను ఏం అనుకోను. అంటే అది బాగుపడేవాడు లక్షణం. అటువంటి అలా అడిగితే ఆ అభ్యాసం ఉన్నవా, అటువంటి నరుడే నారాయణుడు అవుతాడు. ప్రకృతి గుణాలు పోయిన వాడు ప్రతివాడు నరుడు నారాయణుడు, దేవలక్షణాలు పోతే నరుడు నారాయణుడే, ఉన్నది ఒకటే. అయితే ఈయన ఎవరు, ఆర్య సమాజ స్థాపకుడు దయానంద సరస్వతితో మాట చెప్పాడు, మోక్షం పొందినవాడు, మోక్షం పొందినవాడు భగవంతుడికున్న శాంతిని పొందుతాడు, భగవంతుడికున్న ఆనందాన్ని పొందుతాడు, భగవంతుడికున్న భగవంతుడి సన్నిధిని పొందుతాడు, భగవంతుడి యొక్క జ్ఞానాన్ని పొందుతాడు. కానీ సృష్టి స్థితి లయాల మటుకు భగవంతుడి చేతిలో ఉంటాయి, కానీ జీవుడు చేతిలో ఉండవు అని ఆరి దయానంద సరస్సు చెప్పాడు. అంటే భగవంతుడికి ఎంత ఆనందం ఉందో మోక్ష పొందినవాడు అంత ఆనందాన్ని పొందుతాడు, భగవంతుడికి ఎంత శాంతి ఉందో అంత శాంతిని పొందుతాడు, భగవంతుడి యొక్క ఎరుక, భగవంతుడి యొక్క అది ఆనందం ఎంత ఉందో అంత ఆ జ్ఞానం అంతా పొందుతాడు. కానీ ప్రకృతి సృష్టి స్థితి లయాల మటుకి భగవంతుడి స్వరూపం పొందినవాడి చేతిలో ఉండవు, అది ఈశ్వరుడి చేతిలో ఉంటాయి. జగత్తును ఎలా నియమించాలనేది, జీవుడు మోక్షాన్ని పొందినా ఆ భగవంతుడి తాలూకు ఆనందాన్ని అంతా పొందినా, జగత్తును ఎలా నియమించాలన్నది ఈశ్వరుడి చేతిలోనే ఉంటుంది. అండ్ దయానంద సరస్వతి చెప్పాడు ఇక్కడ ఆర్య సమాజ స్థాపకుడు జప ధ్యానం వల్ల. అంటే జపము అంటే ఏంటంటే మీ ఇష్టదేవతను ఎవరో చూసుకుని, ఇష్టదేవతను ఎవరు మీ ఫేవరెట్ గా ఎవరో ఉంటారు జన్మాంతర మీ జన్మాంతర అనుబంధాన్ని బట్టి పూర్వజన్మను బట్టి ఆ ఎవరో ఒకరు ఫేవరెట్ గా ఉంటారు ఇష్టదేవత. ఆ ఇష్టదేవత యొక్క నామాన్ని మీరు మనసులో రిపీటెడ్ గా అనుకోరు. కొంతమంది ఏమంటారంటే ఆ నోరేమో నామాన్ని అనుకుంటుంది, మనసు బజార్లో తిరుగుతూ ఉంటుందని. కొంతమంది జపం ఎలా చేస్తారంటే నోరేమో నామాన్ని చేసుకుంటుంది, మనసు బజార్లో తిరుగుతూ ఉంటుందని. అంటే నోరుతో నువ్వు నామం చేసినప్పుడు నీ మనస్సును కూడా జపంలో ఇన్వాల్వ్ చేయాలి. నోరు నోరుని అప్పుడు జపం చేస్తుంటే మనస్సు బజార్లో తిరిగితే మనస్సు ఎలా బాగుపడుతుంది? నువ్వు జపం ఎందుకు చేస్తున్నావు? మనస్సు బాగవటానికి కదా. మరి మనస్సును బజార్లో వదిలేసి నోరు నోరు నమశివాయ నమశివాయ అంటే ఎలా కూరుతుంది? అది జప ధ్యానముల వల్ల. అంటే నువ్వు దివ్యత్వం లోపు నిరంతరము ధ్యానం చేయటం వల్ల. అంటే ధ్యానం అంటే నిరంతరమే చింతన, అది తైల ప్రవాహం. అంటే ఒక గ్లాసులో నీళ్ళు ఇంకో గ్లాసులో పోస్తుంటే తైలు దారవడం ఎలా ఉంటుందో నిరంతరం ఏ వస్తువు అయితే నువ్వు పొందుదాం అనుకుంటున్నావు ఆ వస్తువు మీద మనస్సును నిలబెట్టి ఉంచడం. మనం ఏం చేస్తున్నామంటే మన భగవంతుని ధ్యానం చేయటం లేదు, ఆత్మని ధ్యానం చేయటం లేదు, మన కోరికలు మనం ధ్యానం చేసుకుంటున్నాం, మన ధ్యానం మన దేహాన్ని మనం ధ్యానం చేసుకుంటున్నాం, లేకపోతే భవిష్యత్తు కాలాన్ని ధ్యానం, భవిష్యత్తులో మన రోజు ఎలా ఉంటాయి, కాలాన్ని ధ్యానం చేస్తున్నాం, కోరికలను ధ్యానం చేస్తున్నాం, శరీరాన్ని ధ్యానం చేస్తున్నాం, లేకపోతే మన పరిస్థితి అనుకూలం వాళ్ళని ధ్యానం చేస్తున్నాం. ఇవన్నీ ఒక భగవంతుడు మనకు పరిస్థితి అనుకూలంగా చెప్పాలని ధ్యానం చేస్తాం, ఒకవేళ అనుకూలంగా తిప్పినా ఈ కాల ప్రవాహంలో కొట్టుకుపోతాయి. అంటే ఇక్కడ నువ్వేంటే ధ్యానం దేన్ని పొందటానికి నువ్వు ధ్యానం చేస్తావు? ఆ ధ్యానం చేసేటప్పుడు నీ గమ్యం ఏమిటి, నీ లక్ష్యం ఏమిటి? ఆ దివ్యత్వాన్ని పొందటానికి నువ్వు ధ్యానం చేస్తున్నావా, లేకపోతే నీ గురి సరిగ్గా ఉందో లేదో చూసుకోవాలి, లేకపోతే చేసిన ధ్యానం సక్సెస్ అవ్వు. మద్రాసు వెళదామని కలకత్తా రైల్లో కూర్చుంటే ఎలాగా? మద్రాసు వెళదామని మనసులో అనుకుని కలకత్తా రైల్లో శరీరాన్ని తీసుకెళ్లి పడేస్తే ఎలా వెళుతుంది మద్రాసు శరీరం? అంటే నీ పరిస్థితి బాగుపడాలని ధ్యానం చేస్తే అది వేరే విషయం. నీ కోరికలు నెరవేరడం సర్వసాధారణంగా కోరికలు నెరవేరటానికే ధ్యానం చేస్తారు చాలా మంది. శరీరాన్ని ధ్యానం చేస్తున్నారు, ఆత్మధ్యానం పేరు చెప్పి శరీరాన్ని ధ్యానం చేస్తూ ఉంటారు. నువ్వు దేని పొందుదాం అనుకుంటున్నావో, దేంట్లో ఏ భగవంతుడు అయితే నువ్వు ఐక్యం అవుదాం అనుకుంటున్నావో దాని ధ్యానం చేయాలి. ఏ రూపానైతే ధ్యానం చేస్తున్నావో అది అంతటా ఉంది. నీకోసం అక్కడ రూపాన్ని కల్పించారు కానీ ఆ రూపం అంతటా ఉంది. అంతటా ఉన్న వస్తువు నువ్వు ధ్యానం చేయలేదు కాబట్టి దానికి నామరూపాలు కల్పించారు. అక్కడ నువ్వు ధ్యానం చేయొచ్చు కానీ గమ్యం విడిచిపెట్టకూడదు. నువ్వు పొందవు, ధ్యానం చేసి నువ్వు పొందేది ఏమిటి, ఏది పొందుదామనుకుంటున్నావు ఆ గమ్యం విడిచిపెట్టేస్తావు అనుకో. ఏది చిల్లర కోరిక నెరవేరటం కోసం నువ్వు ధ్యానం చేస్తే నెరవేరవచ్చు, కాల ప్రవాహంలో కొట్టుకుపోతాయి. అది జపించటం, జపధ్యానములు నిరంతరము జపధ్యానములు అవసరమే. జపించటం ధ్యానించటం అంటే జపించడం వల్ల కూడా మనస్సు నియమించబడుతుంది, ధ్యానం వల్ల కూడా ఏకాగ్రత వస్తుంది. కొంతమంది గంటల తరపడి ధ్యానం చేస్తారు. భగవాన్ అడిగాడు కాబట్టి చెబుతున్నారు కదా, ఆ ప్రశ్నే అడిగాడు కాబట్టి చెబుతున్నారు ఇక్కడ. ఇవన్నీ కల్పించుకోవడం అంటారు మాట, ఇక్కడికి ఇవ్వటలేదు. ఈ ప్రశ్న అడిగాడు కాబట్టి అడిగిన వాడికి సమాధానం చెప్తున్నారు, అంతవరకు తీసుకోవాలి. కానీ ధ్యానం కూడా కల్పితం అంటారు, జపం కూడా కల్పితం అంటారు. అసలు ఈ జపం చేసే నేను నీకు ఉంది కదా, ధ్యానం చేసే నేను ఉంది కదా, నీకు లోపం నీకు నేను ఏదో శరీరం జపం చేయటం లేదు, ఆత్మ జపం చేయదు. శరీరానికి ఆత్మకి మధ్యలో ఏదో ఉంటుంది నేననే తలంపు ఉంది, అదే జపం చేస్తాను. దాని చేత జపం చేస్తున్నా కానీ అదే వరనే ప్రశ్న నీకు రావటం లేదు. జపాన్ని అదే కల్పిస్తోంది, ధ్యానము అదే కల్పిస్తోంది, దేవుణ్ణి అదే కల్పిస్తోంది, దేహాన్ని అదే కల్పిస్తోంది, కష్టసుఖాలు అదే కల్పిస్తోంది, స్నేహాలు అదే కల్పిస్తోంది, విరోధాలు అదే కల్పిస్తోంది, లోకాలు కూడా అదే కల్పిస్తోంది, పునర్జన్మలు కూడా అదే కల్పిస్తోంది. అది ఉంటే అంతా ఉంది, అది లేదు గుతి ఏది లేదు, నువ్వు మిగిలితా. అంటే జపధ్యానములు, జపధ్యానములు జపించుకోవటం వల్ల ధ్యానం చేసుకోవడం అభ్యాసం. అభ్యాసం అంటే ఏమిటి అంటున్నాడు, అభ్యాసం అంటే సత్కర్మ చేయటం. సత్కర్మ చెయ్యాలి. మీరు ఇప్పుడు మీరు భగవద్గీత చదువుతున్నారనుకోండి, ఆ భగవద్గీతలో మాటలు మీకు ఇష్టంగా లేవనుకోండి, భగవంతుడు చెప్పిన మాటలు మీకు తియ్యగా నోట్లో మనం పాయసం నోట్లో పోసుకుంటే ఎలా ఉంటుందో, భగవంతుడు చెప్పిన మాటలు మీకు అంత తియ్యగా చెవులు పడినప్పుడు అలా లేదనుకోండి, మీకు పూర్వపుణ్యం లేదని అర్థం. పూర్వజన్మలో మనం సత్కర్మ చేసుంటే, స్వార్థం లేకుండా ఎంతో కొంత మంచి పనులు చేసుంటే పూర్వజన్మలో, ఏదో గొప్పల కోసం కాకుండా మంచి పని మంచి పని కోసమే ఆ నిష్కామ కర్మ కనుక చేసుంటే, నిష్కామ కర్మ అభ్యాసం అంటే ఏమిటి అని అడిగారు ఇక్కడ ఎవరు ప్రశ్నించేవాడు, జపధ్యానంలోనే భగవాన్ చెప్పారు. నిష్కామ కర్మ కూడా అభ్యాసమే, భగవద్గీతలో కృష్ణుడు చెప్పాడు. ఇక్కడ భగవాన్ ఆ మాట చెప్పకపోయినా స్వార్థం లేకుండా నువ్వు కర్మ చేయటం కూడా అది కూడా అభ్యాసమే. నిష్కామక స్వార్థం లేకుండా నువ్వు పని చేసినా అది కూడా నీ హృదయం దగ్గర తీసుకువెళ్తుంది. నిష్కామ కర్మ కూడా అభ్యాసమే. అర్జున నీకు ఫలితం రాదని నేను చెప్పటం లేదు, ఫలితమే మనసు పెట్టుకోవద్దని చెప్తున్నాను. ఫలాన్ని ఆశించకుండా నువ్వు పని చేస్తే నీ మనసు పాడవదు, వచ్చే ఫలితం అయితే వస్తుంది. ఫలితం ఆశించకుండా నువ్వు పని చేయమని చెబుతున్నా అంటే ఫలితం రాదని కాదు, ఆశించకుండా చేయమంటున్నాను. ఆశించకుండా చేయనే ఫలితం వస్తుంది. కర్మకు ఫలితం ఉంటుంది, దాన్ని ఆశించకు. నువ్వు ఆశించకుండా వచ్చింది నీ మనస్సును పాడు చెయ్యి. కర్మ ఫల కాంక్ష వద్దని చెప్పాడు, కానీ కర్మఫలం రాదని ఎక్కడే చెప్పలేదు భగవంతుడు. కర్మఫలం మీద నువ్వు కాంక్ష పెట్టుకోవద్దని చెప్పాడు, కానీ కర్మఫలం రాదని చెప్పలేదు. అంత భగవాన్ ఏమంటారంటే, అంతా భగవంతుడి అయ్యా, నువ్వెవడురా, నువ్వేదైనా మంచి పని చేసావనుకో అది నువ్వు చేయగలవా? నీ దేహబుద్ధి మంచి పని చేయగలదా? నీ శవబుద్ధి మంచి పని చేయగలదు? నీ బుల్లి బుల్లి అహంకారం మంచి పని చేస్తుందా? అది భగవంతుడే నీకే చేయించాడు. నీకు తెలియక నేను చేశాను నేను చేశాను అంటున్నాడు. నువ్వు అక్కడ ఉన్నావేంటి పుల్లయ్యా అన్నాడు. నేను చేశాను నేను చేసేయడానికి ఎవరున్నారు? నువ్వు అక్కడ ఉన్నావా? భగవంతుడే చేయించాలి. మన ఉపాయ ద్వారా ఏదైనా మంచి మనం ఏం చేయగలం? అహంకారం లోపల మా అహంకారం పెట్టుకుని మనం మంచి పనులు ఏం చేయగలం? ఒకవేళ మన ద్వారా ఏదైనా మంచి పని జరిగితే భగవంతుడు చేయించింది, కానీ మన వల్ల ఏమీ అవ్వదు. గడ్డి పరక కూడా కదపలేము. అంతా భగవంతుడే. నీ భారం భగవంతుడి మీద వేసి హాయిగా ఉండు. నువ్వు నీ చేతిలో ఉన్న పని శ్రద్ధగా చెయ్యి. భగవంతుడు నీకు నియమించిన పని శ్రద్ధగా చెయ్యి, సహనంగా చెయ్యి, ఓర్పుగా చెయ్యి. అన్నమాచార్యుడు వెంకటేశ్వర స్వామి గురించి ఏం చెప్తాడు? వెంకటేశ్వర నారాయణ నారాయణుడని ఆయన అన్నమాచార్యులు చెప్తాడు. రెండు గుణాలు, గొప్ప గుణాలు ఉన్నాయని వెంకటేశ్వర స్వాములు. ఒకటి వాత్సల్యం, రెండు సహనం. ఈ పాటల్లో చెప్తాడు గొప్ప సహనం అంటున్నాడు వెంకటేశ్వర స్వామి. వాత్సల్యం, వెంకటేశ్వర స్వామికి జీవకోటి మీద ఎంత ప్రేమ ఉంటే జీవకోటిలో ఉన్న దోషం కూడా గుణంగా కనిపిస్తుంది అట్నాది. ఇప్పుడు మీ పిల్లవాడు ఎవడైనా చెడ్డవాడు నిలదానా, మా పిల్లవాడు మంచివాడే అంటారు మీరు. మీ పక్కింటి వచ్చి మీ అబ్బాయి మంచోడు కదని చెప్తున్నా, మా అబ్బాయి మంచోడే అంటారు మీరు. వెంకటేశ్వర స్వామి గురించి, వైభవం గురించి అన్నమయ్య ఏమన్నాడంటే కీర్తనలో, వెంకటేశ్వర స్వామి దగ్గర ఉన్న గొప్ప రెండు గుణాలు ఉన్నాయి. ఒకటి సహనం, ఒకటి జీవకోటిలో ఉన్న దోషం కూడా గుణంగా కనిపిస్తున్నట్టు వెంకటేశ్వర స్వామి. అటువంటి దయాస్వరూపుడు, దయా సముద్రుని అన్నమయ్య చెప్పారు. ఎంత ప్రేమ అట్లు జీవకోటి మీద ఆయనకి, ఎంత ప్రేమ, ఎంత ఆప్యాయతండి. ఎవరి మనుషుల్లో ఉన్న దోషం కూడా ఆడు గుణం కింద కనిపిస్తున్నట్టు వెంకటేశ్వర స్వామి. మనకేమో గుణం దోషం కింద కనిపిస్తాడు, దేవుడికేమో దోషం గుణం కింద కనిపిస్తాంటే, జీవుడికేమో ఏకవాళ్ళలోన గుణం దోషంగా కనిపిస్తాడు. అందుకే నువ్వు దేవుడు అయ్యావయ్యా అన్నమయ్య అంటాడు. అందుకే నువ్వు దేవుడు అయ్యావు, నీకున్న సహనాన్ని బట్టి జీవకోటిలో ఉన్న దోషాన్ని కూడా గుణంగా చూసే స్వభావం నీది. అందుకే ఇన్ని వేల ఇన్ని ఇంతమంది నిన్ను వెంకటేశ్వర వెంకటేశ్వర అని నిన్ను కొలుస్తున్నారు, ఆరాధిస్తున్నారు, నిన్ను కొలిచి తరించి మోక్షాన్ని పొందుతున్నారు అని అన్నమయ్య తన కీర్తనలో చెప్తారు. ఇప్పుడు మనకి ఎదటివాళ్ళలోనూ గుణం కూడా దోషంగా కనిపిస్తామని మన అనుభవంలో తెలుస్తూ ఉంటుంది. ఎదటివాళ్ళలోనూ గుణం ఉన్నా ఆ గుణాన్ని మనం చూసే శక్తి లేనప్పుడు అది దోషంగా కనిపిస్తుంది. ఎదటివాళ్ళలోని దోషం కూడా దేవుడికి గుణం కింద కనిపిస్తుంది. భగవాన్ కూడా, రమణ స్వామి కూడా ఇక్కడ ఎవరైనా వాడు ఇటువంటి వాడని ఇటువంటి వాడని భగవంతుడు చెప్తే వెంటనే అసలు మొట్టమొదటి తెంపి అటువంటి మాటలు నాతోడు చెప్పబోకండి, వెంటనే సబ్జెక్ట్ ఆర్కేసి చూడండి. అటువంటి మాటలు నాతోడు చెప్పబోకండి, ఒక చైతన్యం తప్పించి, ఒక ఆత్మ తప్పించి, బ్రహ్మము తప్పించి మిగతా విషయాలు ఏమి చెప్పొద్దు. ఇవన్నీ మనసుకు సంబంధించిన విషయాలు, అహంకారానికి సంబంధించిన విషయాలు. నేను జపం చేస్తున్నానంటే నా మనసు కుదిరిగా ఉంటుందని ఇక్కడ ఇప్పుడు ఇంతకు ముందు అడిగారు. అదే ప్రశ్న ఇక్కడ భగవాన్ అడుగుతున్నారు. ధ్యానించేటప్పుడు ధ్యానం చేస్తున్నానని మీరు చెప్పక ముందు నుంచి నేను చేస్తున్నాను, ధ్యానం జపధ్యానం కూడా చేస్తున్నాను, కానీ మనస్సు నిలకడగా ఉంటున్నాడు. అదికి వచ్చిన తంట ఏంటంటే, మనస్సు నిజమని ముందు నమ్మకానికి వచ్చేసాం, అది నిజం కాదు. మనస్సు నేనే అనుకోవటం వల్ల వస్తుంది అసలు అశాంతి అంతా కూడా. మనస్సుతోటి నువ్వు తాదాక్ష్యం పొందటం వల్లే, నీకు ఆత్మతోటి తాదాక్ష్యం లేదు, భగవంతుడితోటి తాదాక్ష్యం లేదు, ఆత్మదేవుడితోటి నీకు తాదాక్ష్యం లేదు. నువ్వు కాని మనస్సుతోటి, నువ్వు కాని దేహంతో, నువ్వు కాని లోకంతో, నువ్వు కాని విషయాలతో నీకు తాదాక్ష్యం. ఆ మనస్సుకి బలం నువ్వే ఇస్తున్నావు. మనస్సు నిజమని నువ్వు అనుకుంటున్నావు, దానికి బలం నువ్వే ఇస్తున్నావు. మనస్సుకి ఏం బలం లేదు, దానికి బలం నువ్వే ఇస్తున్నావు. అది ఉందనుకున్నవాడే నువ్వే, దాన్ని పోగొట్టుకోవాలనుకున్నవాడే నువ్వే. మనస్సు అనేది ఒకటి ఉందనుకున్నవాడు నువ్వే, మరి దాన్ని పోగొట్టుకోవడానికి సాధన చేసేవాడు నువ్వే. అంటే ధ్యానించేటప్పుడు మనస్సు స్థిరంగా ఉంటున్నది అని భగవాన్ ఏమంటున్నారంటే, అసలు లోపల మీకు లోపల వాసన పూర్తిగా క్షయమయ్యే వరకు ధ్యానం అంటే ఏంటంటే ఏక వస్తువుని చింతించటం. మీకు ఇష్టదేవత ఎవరైతే వారు, ఇప్పుడు అరుణాచలం ఉందనుకోండి, ఆ గిరి రూపాన్ని, ఆ గిరినో గిరి రూపం కానీ గురు రూపం కానీ, గురు రూపం కానీ గిరి రూపం కానీ, నిరంతరము ధ్యానం చేయటం వల్ల, ఏక వస్తువుని చింతించడం వల్ల మనస్సు నశిస్తుంది. ఎలా నశిస్తుందంటే, ఈ వాసనకి ఏం చేస్తుందంటే, వాసనకి ఏమిటంటే, నీ నిరంతరము నీ ఇష్టదేవతని ధ్యానించడం వల్ల వాసనకి ఆహారం తగ్గిపోదు. మన మనస్సులో దుఃఖం ఉంటే మనం చచ్చిపోకూడదు. ఎవరి మనిషిని చంపటం వల్ల ఎంత పాపం వస్తుందో అని నేను చంపుకోవడంలో కూడా అంతే పాపం. కొంతమంది ఇంద్రియం తాగి చచ్చిపోతూ ఉంటారు, ఏదైనా కష్టాలు వస్తే ఏదో తాగి చచ్చిపోతూ ఉంటారు, ఎదట మనిషిని చంపడం వల్ల ఎంత పాపం ఉన్నాను, నేను ఏదో ఇంటిని తాగి పుచ్చుకుని చచ్చిపోవడం కూడా అంతే పాపం. ఏం చెప్పి ఇది జీవితమే, ఇది లైఫే, అది లైఫే, తన తాను చంపుకుని అంతే పాపం వస్తుంది. ఇప్పుడు మీరు గ్రహించవలసింది ఏంటంటే, ఈ మనస్సులో ఉంది అంత రహస్యం, అంటే మనస్సులో ఉంది. ఆ మనస్సును ఎలా నియమించుకోవాలో మనకు అభ్యాసం కావటం లేదు, ఇంకే అది నియమించుకోవడం మనకు తెలియటం లేదు. అది శాస్త్రం అంతా కూడా ఎన్ని శాస్త్రాలు చదివినా ఎన్ని వేదాలు చదివినా మీరు ముందు మనోనిగ్రహం గురించి ఎక్కువ సాధనలనే చెప్పారు వాడు. జపధ్యానములైనా పూజ జపము ధ్యానము ఈ విచారణ ఇవన్నీ మనోనిగ్రహానికి చెప్పబడ్డాయి, ఇవన్నీ చెప్పబడ్డాయి. అయితే నీకు ఒకటి గుర్తి, ఏక వస్తువు నిరంతరము చింతించడం వల్ల, ఏక వస్తువు నిరంతరము ధ్యానం చేయటం వల్ల మీ లోపల ఎన్ని వందల వాసనలు ఉన్నా ఆ వాసనకి వెళ్ళే ఆహారం తగ్గిపోదు. ఒక శరీరం చనిపోవాలనుకోండి, ఒక 40 రోజులు అన్నం పెట్టడం మానేస్తే శరీరం చనిపోదు. అయితే నీ వాసన లోపల వాసనకి విషయాల ద్వారా, అంటే విషయ చింతే అసలు పాయిజన్ అంటే విషయ చింతన, ఆత్మచింతన అమృతం, విషయ చింతన విషం. మధ్వాచార్యులు ఎవరన్నారంటే మామూలు విషయం మెరుగన్నారు విషయ చింతన కంటే. మామూలు విషయం ఆ శరీరాన్ని చంపుతుంది, విషయ చింతన కొన్ని లక్షల జన్మలు తీసుకొస్తుంది. మధ్వాచార్య శాస్త్రం ఏమి చెబుతుందంటే మనం ఏది చింతిస్తే అది అవుతామని. లేదా స్నేహాలు కూడా మన బుద్ధి మన బుద్ధిలోని సంస్కారాన్ని బట్టి మనం స్నేహాలు కూడా చేస్తాం. అది రామకృష్ణ పరమహంస గారు అన్నారు, తేడలో ఉన్న పురుగుల్ని తీసుకొచ్చి బంగారు దిండిలో పెడితే ఉంటాయా, నువ్వు తీసుకొచ్చి బంగారు దిండిలో పెట్టినా ఈ తేడలో చెడిపోతాయి. ఇది వాసన. అదేంటది? అది వాసన. ఇప్పుడు నీకు ఇప్పుడు ఏమంటున్నట్లు మనసు కుదిరిగా ఉంటుంది, వాసన ఉండనే ఉంటుంది. వాసన శేషం విశేషంగా నశించే వరకు వాడు మనసును కుదిరిగా ఉండదు. అయితే ఏక వస్తు నిరంతరము చింతించడం వల్ల, నిరంతరము చింతించడం వల్ల ఇతర తలంపులు రావటం తగ్గిపోతాయి, ఇతర తలంపులు దూరం అయిపోతాయి. మీకు ఎప్పుడైతే ఇతర తలంపులు తగ్గిపోతున్నాయో, ఇతర తలంపులు దూరం అయిపోతున్నాయో, మీరు ఏ మీ లక్ష్యం మీద మీ మనస్సు నిలబడి ఉండవు, అప్పుడు దేవుని అనుగ్రహం కూడా మీకు ఉన్నట్టు గుర్తు. మనకు లక్ష్యం, మనం ఏదైతే లక్ష్యంగా పెట్టుకున్నామో ఆ లక్ష్యం మీద మా మనస్సు నిలబడతాంటే ఇతర తలంపులు, మనకు అవసరమైన తలంపులు మనకు తగ్గిపోతాంటే, మనకు అక్కర్లేని తలంపులు మనకు రావటం తగ్గిపోతాంటే భగవంతుడి అనుగ్రహం మన మీద ఉన్నట్టు గుర్తు, మన సాధన బాగా సాగుతున్నట్టు గుర్తు, వాలిగాలు సైకిల్ చెప్పినట్టు ఉంటుంది. అంటే ఏక వస్తువుని చింతించడం వల్ల, గురురూపాన్ని చింతించడం వల్ల, లేదా గిరి రూపాన్ని చింతడం వల్ల, నీ ఇష్టదేవతను చింతించ నిరంతరము చింతించడం వల్ల మనస్సు నశిస్తుంది. వాసనలు ఎక్కడ ఉన్నాయి? మనస్సులో ఉన్నాయి. మనసు ఇల్లు కాలిపోయినప్పుడు ఇంట్లో ఎలకలు కూడా కాలిపోతాయి. ఇల్లు కాలిపోయింది అనుకోండి, ఇంట్లోనే ఎలకలు ఉండవు, ఇంట్లోనే ఎలకలు కూడా కాలిపోతాయి. నీ మనస్సు ఎప్పుడైతే నశించిందో వాసనలో, మనస్సులో ఉన్న వాసనలన్నీ కూడా కాలిబూడిదైపోతాయి. ఈ వాసనలే అలవాట్ల కింద వస్తాయి. అది నీ మనస్సుతో తాదాత్యం నువ్వు పొందొద్దు, అది నువ్వు కాదు. నువ్వు దేహంతో తాదాత్యం పొందుతున్నావు, మనస్సుతో తాదాత్యం పొందుతున్నావు, ఆ రెండు నువ్వు కాదు. నువ్వు తాదాత్యం పొందినా అవి అవ్వవు. నువ్వు ఏదో రోజు నాటితో విడిపోవలసిందే. నా శరీరం అంటే నాకు ఇష్టమే, ఏదో రోజు నా శరీరాన్ని విడిచిపెట్టేస్తుంది. ఇప్పుడు నా మనస్సు అంటే నాకు ఇష్టమైన గాఢ నిద్రలో నా మనస్సు ఎక్కడుంది? నన్ను పూర్తిగా విడిచిపెట్టేస్తుంది. నా తలంపులు ఎక్కడున్నాయి? నా ఆలోచనలు ఎక్కడున్నాయి? గాఢ నిద్రలో వాడు ఇష్టదేవతలోంచి విడిపోతున్నాడు, ఇష్టదేవతను జపించే మనస్సుతో విడిపోతున్నాడు, దేహంతో విడిపోతున్నాడు, లోకంతో విడిపోతున్నాడు, పంచభూతాలతో అన్నిటితో విడిపోతున్నాడు. ఏముంది లోకం? లోకం అంటే ఏముంది? ఏం లేదు పంచభూతాలు. అంతకంటే ఏం లేదు. నీ ఇష్టాయిష్టాలను తీసేసి లోకాన్ని చూడు, లోకంలో నీకేం కనిపించదు, శుభనీయం. మన కోరికలే లోపల ఏదో ఉంది, ఏదో ఉంది, ఏదో ఉంది, ఏదో ఉంది, ఏదో తినేద్దాం, ఏదో ఉంది, ఏదో ఉంది అనిపిస్తాం లోకంలో. మనకున్న కోరికల వల్ల లోకంలో ఏదో ఉంది, లోకంలో ఏదో ఉంది, ఏదో ఉంది, ఏదో ఉంది అనిపిస్తుంది. ఆ లోకంలో ఏదో ఏమి లేదు, మనకున్న కోరిక ఎలా అనిపిస్తాం లోకంలో ఏదో ఉంది, ఏదో ఉంది అని. కోరికను తీసేస్తే ఏమి లేదు లోకంలో, అంత శూన్యమే. లేని చోట ఏదో ఉంది అనిపించేది మన కోరికలే. ఆ దేహం లేదు లోకంలో, భగవాన్ చెప్తే తీసి ఆ జ్ఞాన స్థితికి వచ్చేటప్పుడు ఇది బాడీలెస్, ఇది మైండ్లెస్, ఇది వరల్డ్లెస్. వాడికి దేహం లేదు, లోకం లేదు, మనస్సు లేదు, దేహభావం లేదు, అక్కడ లోకం లేదు, మనస్సు లేదు, దేహం లేదు, లోకం లేదు, బాడీ లెస్, మైండ్ లెస్, వరల్డ్ లెస్, సుప్రీం స్టేట్. ఇక్కడే పొందొచ్చు. దేహం లోకంలో తిరుగుతూ ఉంటుంది ప్రారంభాన్ని బట్టి. ఇప్పుడు జిన్నూరులో ఉంటాం, లేకపోతే పాలకొల్లో ఉంటాం, లేకపోతే హైదరాబాద్లో ఉంటాం, అరుణాచలంలో ఉంటాం. ఆ దేహం కూడా ప్రారంభాన్ని బట్టి ఏ గంటలో ఎక్కడ ఉండాలి అక్కడ ఉంటుంది. ఆ దేహం ఎక్కడ పుట్టాలి, ఏ పని చెయ్యాలి, ఎంతకాలం జీవించాలి, ఏ రోగంతో చనిపోవాలి, ఎక్కడ చనిపోవాలి, అది ఈశ్వర ఆజ్ఞ, ఈశ్వర సంకల్పం. మరీ మరీ ఆ భగవాన్ చెప్పింది ఆ గోళ నీకేలా, ఆ దేహ ప్రారంభాన్ని బట్టి ఎక్కడ ఉండాలి ఎక్కడ ఉంటుంది ఆ గోళ నీకేలా. దేహాన్ని జిన్నూరులో ఉండనే, లేకపోతే పాలకొల్లో ఉండదు, లేకపోతే నరసాపురాణం ఉండదు, లేకపోతే హైదరాబాద్లో ఎక్కడ చోట ఏడవనే దేహాన్ని. మరి చచ్చిన వరకు ఎక్కడెక్కడ చోట ఉండాలి కదా. ఆ దేహం చచ్చిపోయేవాడికి ఎక్కడో చోట ఉండాలి కదా, అట్టకట్టలోనూ లేకపోతే ఎంతాపురంలోనూ ఎక్కడో చోట ఉండాలి, ఎడవనైనా దేహాన్ని ఎక్కడో చోట ఉండాలి, ఎడవనైనా దేహం. కానీ దేహం ప్రకృతిలో అలా తిరుగుతున్నప్పటికీ నీ మనస్సుతోటి మటుకి భగవంతుడితోటి ఆ చైతన్యంతో నీ హృదయంలో ఉంటుంది ఆత్మతోటి ఆ చైతన్యంతో నీ హృదయంలో ఆనందంతో తాదాత్మ్యం పొందేటట్టు చెయ్యి, అది అభ్యాసం. నీ హృదయంలో అంతర్యామిగా ఉన్నవాడి సృష్టికి యజమాని కూడా, ఈ లోపల యజమాని ఆ యజమాని వాడే, వీడు వీడే వాడు, దిస్ ఈజ్ దట్ దట్ ఈస్ దిస్ అంత అంత అదే. దాంతో నీ మనస్సుతోటి శరీరాన్ని ఎక్కడ ఉండాలంటే అక్కడ ఉంటుంది శరీరం, అది ఏ పని చేయవలసి ఉంటే ఆ పని చేస్తూ ఉంటుంది. అయితే దేహాన్ని ప్రారంభాన్ని విడిచిపెట్టి నీ లోపలటువంటి మనస్సుతోటి ఈశ్వరుడితో అనుబంధం పెట్టుకో, చైతన్యంతో అనుబంధం పెట్టుకో, నీ మనస్సును హృదయంలో ఆధ్యాత్మిక హృదయంలో ధ్యాన కేంద్రంలో హృదయ కేంద్రంలో ఈశ్వరుడు ఉండే కేంద్రంలో దాన్ని నిలబెట్టి చేసుకో, అది చేసుకో. ఇది ఎక్కడితో ఏడుస్తూ ఉంటుంది. ఇవాళ మీరు మీటింగ్ రావాలనుకుంటారనుకోండి, సరిగ్గా మీరు బయలుదేరి బంధువులు వచ్చారనుకోండి, మానేస్తారు, నాకు మానేస్తారు. ఏం చేద్దాం, మీ దేహం అప్పుడు ఇక్కడికి వచ్చి యోగం లేదు, అక్కడ ఉండవలసిన యోగం ఉంది. అయితే మన చేతిలో లేదు. ఒక ఆయన చాలా కష్టపడ్డాడు ఈ మధ్యన కాశ్మీర్ ఎలక్షన్లో, నేను ముఖ్యమంత్రిని అయిపోతాను అందరితో చెప్పాడు, ముఖ్యమంత్రి అవ్వలేదు ఎమ్మెల్యే కింద ఓడిపోయాడు. ఆ దేహం ప్రారంభం అది, మన శాంతి ఊహలు ఊళ్ళేళ్తాంటే రాత్రి గాడిదని కాస్తాం మనం. ఆ దేహానికి వదిలేయండి ఆ విషయాలన్నీ, దేహానికి వదిలేయండి, దేహానికి అది వదిలేయండి. జాయి అభ్యాసం చేస్తే అది సరి అవుతుంది అయ్యా. అభ్యాసం అంటే దేహాన్ని అలా పడి ఉండనే అది ఎక్కడ చోట తిరుగుతూ ఉంటుంది, ఏదో ఊళ్ళో ఉంటుంది, ఏదో గడ్డి తింటా ఉంటుంది, అలాగే ఏదో దాని పద్ధతిలో ఏం తినాలా అది అలాగే ఉంటా ఉంటుంది. ఆ దేహాన్ని ఏదో చచ్చిపోయిన తర్వాత ఎక్కడ ఎక్కడ లేకుండా ఎక్కడ ఉంటుంది, ఏదో చోట ఉండాలి, ఏదో టైం స్పేస్లో ఎక్కడ చోట ఉంటుంది, అది ఏదో కాలంలో, ఏదో కాలంలో వచ్చి ఈ దేహం ఒక కాలంలో వచ్చి ఇంకో కాలం ఇలా కనపడదు. కొంతకాలం వెళ్ళింది ఈ దేహం కనపడదు, ఇంకో 100 సంవత్సరాలు నాకు చూసి ఈ దేహం ఇప్పుడున్న ఈ హాల్లో ఉన్న దేహాల్లో ఒక్క దేహం కనపడదు. నీ దేహం ఎంత నిజమో లోకం అంతే నిజం. నీ దేహం మిథ్య, లోకం మిథ్య. నీ దేహంతో దేహమునేనని చెప్పి తలం పెంచినదేమో ఈ లోకం కూడా అంతేనే, నువ్వు పూజించే దేవుడు కూడా అంతేనే. అని నీ దేహాన్ని తిరగన ఉండి ప్రకృతిలో తిరగన ఉండి అలా తిరిగి తిరిగి ఎదురు చచ్చిపోతున్నది. కానీ లోపల మీకున్న మనస్సు ఉంది కదా, మీకు ఏదో నేననేది లోపల తెలుస్తుంది కదా, తలంపు తెలుసు. ఆ నేననే తలంపు చోటు మటుకి ఈశ్వరుడితో మీ హృదయంలో, మీ హృదయంలో దాన్ని మీ మనస్సును హృదయంలో నిలబెట్టి ఉంచండి, హృదయంతో తాదాత్యం పొందండి, ఈశ్వరుడితో తాదాత్యం పొందండి. అది నిజమైన అభ్యాసం. మనస్సు దేహాన్ని అలా తిరగనివ్వండి, ప్రకృతిలో తిరగనివ్వండి, మనస్సును మటుకి భగవంతుడిని నిలబెట్టి ఉంచండి, పరమాత్మని నిలబెట్టి పరమాత్మ చింతన విడిచిపెట్టద్దు. శరీరం చనిపోవడం కూడా తలంపే, అది కూడా నిజం కాదు. చనిపోతున్న శరీరంతో కాదు నువ్వు తాదాప్యం పొందవలసింది. ఒక 4 రోజులు కనిపిస్తున్నటువంటి ఈ శరీరంతో తాదాప్యం చావులేని వస్తువుతో తాదాప్యం పొంది శరీరం ఇక్కడ తిరుగుతున్నప్పుడే, అది ఈ శరీరం ప్రకృతిలో తిరుగుతున్నప్పుడే చావులేని వస్తువుతో తాదాప్యం పొంది, అది అయ్యా అభ్యాసం. అంటే నువ్వు అలా అభ్యాసం చెయ్యి, కేవలం కిటికీ తలుపులు వేసేసుకుని, ఆ తలుపులు వేసేసుకుని, ఈ తలుపులు వేసేసుకుని, గాలి కూడా రాకుండా చేసేసుకుని. ఈ మధ్యన ఎవరంటున్నారు, మా ఆయన 4 గంటలు ధ్యానం చేస్తున్నారని మాట్లాడితే పాపం, మరి ఏం ధ్యానం చేస్తున్నారో మాకు తెలియదు అంటారో కావుడు. ఆ మాట నిజం, 4 గంటలు ధ్యానం చేస్తున్న మాట నిజం, ఏం చేస్తున్నారో మాకు తెలియదు. చూడటానికైనా తలుపులు వేసేసుకుంటారు, కిటికీ తలుపులు వేసేసుకుంటారు, డోర్ తలుపులు డోర్స్ వేసేసుకుంటారు, 4-5 గంటలు లోపల కూర్చుంటున్నారు, ఒక 10 నిమిషాలు ఆగండి వంట కూడని కూడకలేదంటే కోపం అట్టండి, మరి ధ్యానం ఎందుకు చేస్తున్నారో మాకు తెలియదు అంటున్నారండి ఆవిడ. అసలు భగవాన్ చెప్పింది ఇక్కడ, నువ్వు ధ్యానం ఎందుకు చేస్తున్నావు, దేని పొందడానికి చేస్తున్నావు నువ్వు? అసలు ఒకవేళ 4 గంటలు ధ్యానం చేసి మా ఆయన కోపం నేర్చుకుంటున్నాడు అంటుందండి ఆవిడ, అసలు ధన్యత నువ్వు ఎందుకు ధ్యానం చేస్తున్నావు? ఇప్పుడు మీరు ఎక్కడైనా ఊరికి వెళుతున్నారు అనుకోండి, ఏ ఊరి అంటే డెస్టినేషన్ ఉండాలి కదా, మెడ్రాస్ ఎడుతున్నాం, లేదా అరుణాచలం ఎడుతున్నాం, కాశీ ఎడుతున్నాం, అది మీకు ఒక గమ్యం ఉండాలి కదా. ఏ ఊరు వెళుతున్నావు మాకే తెలియదంటే, అది ఏ ఊరు వెళుతున్నావు మాకే తెలియదంటే నువ్వు చేసే ధ్యానం అలాగే ఉందని చెప్తున్నారు ఇక్కడ. అది దేని పొందుదారు నువ్వు ధ్యానం చేస్తున్నావు? నీ డెస్టినేషన్ ఏంటి, అసలు గోల్డ్ ఏంటి? అయితే నీకు దృఢమైన సంకల్పం ఉండాలి, అంటే పొందాలి సాధు. గాంధీ గారికి ఉంది దృఢమైన సంకల్పం. గాంధీ గారు ఏదైనా ఈ పని మంచి పని చెయ్యాలనుకుంటే ఆయన అనుచరులు అందరూ వదిలేసిన పని ఆయన చేస్తూ ఉంటారు. మనకి గంజి ముఖ్యం కానీ స్నేహాలు ముఖ్యం కాదని, ఈ స్నేహాలని నిజమేంటి, మధ్యలో వచ్చి మధ్యలో పోతాయి, విరోధాలు అంటే దృఢమైన సంకల్పం, ఫర్మ్ డెసిషన్, డూ ఆర్ డై. పార్టీ ఉద్యమంలో డూ ఆర్ డై. నువ్వు ఈ జన్మలో చేసిన సాధన ఏది వేస్ట్ కాదు, నీకు వచ్చిన మంచి తలంపు కానీ, నువ్వు చేసిన మంచి పని కానీ, నువ్వు చేసిన కించిత్ సాధన కానీ ఏది వేస్ట్ కాదు. రాబోయే జన్మలో నీకంతా కలిసి వస్తుంది, మరుసటి జన్మలో ఈ సాధన అంతా నీ ప్రయత్నం అంతా నీకే వస్తుంది. మళ్ళీ తొందరగా నువ్వు సక్సెస్ఫుల్, తొందరగా ఒడ్డుకు వచ్చేస్తావు, తొందరగా ప్రకృతి గుణాల నుంచి విడుదల పొందుతావు. అంటే మనస్సుకి స్ట్రాంగ్ స్ట్రాంగ్ అయిందంటే ఏమిటంటే ఏక వస్తువు. నీకు మనోబలం ఎప్పుడు వస్తుందంటే భావనా బలం ఎప్పుడు వస్తుంది? ఏక వస్తువుని చింతించడం నీకు భావనా బలం వస్తుంది, మనోబలం వస్తుంది, దాన్ని బట్టి నువ్వు కన్యానికి వెళ్ళిపోవు. ఇప్పుడు మనం ఏదైనా పని ఏకాగ్రతలో ఉన్నావు అనుకోండి, ఎవరైనా మనల్ని పొగిడారనుకోండి పట్టించుకో, ఎవరైనా తిడతారనుకోండి అయ్యి పట్టించుకోండి, ఏం చేద్దాం? మనం మనసు ఎక్కడ ఉంటుంది? గమ్యం మీద ఉంటుంది. మనసు ఎక్కడ ఉంటుంది? గమ్యం మీద. ఆ గమ్యం మీద మన మనసు నిలబెట్టడం లేదు అనుకోండి, ఎవరైనా పొగిడే సంతోషం ఇచ్చేస్తాం, ఎవరైనా విమర్శిస్తాడే దుఃఖం వచ్చేదంటే మన మనసు ఉండవలసిన చోట లేదు అని అర్థం. ముముక్షువుకి, జిజ్ఞాసుకి, సాధన చేసేవాడికి, తను ఏదైతే పొందాలి అక్కడ చేరుకోవాలనేటువంటి తీవ్ర ప్రయత్నం చేసేవాడికి లోకంలోని పొగడ్తలు అక్కర్లేదు, లోకంలోని విమర్శలు అక్కర్లేదు. ఆ పొగడ్తలు వాడి దగ్గరికి వెళ్ళవు, విమర్శలు వాడి దగ్గరికి వెళ్ళవు. ఈ పొగడ్తల దగ్గర ఆగిపోతే, ఈ విమర్శల దగ్గర ఆగిపోతే వాడి గమ్యానికి వెళ్ళలేదు, వాడి మనస్సు గమ్యం మీద నిలబడదు. ఇప్పుడు మన ఇక్కడికి పాలకలు వెళ్తాం అనుకో, మన బట్టలనే దుమ్మడుతుంది, దుమ్మడితే దుమ్మడింది అని అనుకోం, ఇలా దిలిపేసుకుంటాం వెళ్ళిపోతాం. అలాగే ఈ పొగడ్తలు, ఈ విమర్శలు ఏదైనా వచ్చినా దురిపేసుకోవటం వెళ్ళిపోవటం, లేకపోతే నువ్వు గమ్యానికి వెళ్ళలేవు. మనస్సుకి దృఢత్వం కావాలంటున్నారు, అంటే మనస్సు స్ట్రాంగ్ మైండ్ ఉండాలంటున్నారు. గాంధీ గారిది చాలా స్ట్రాంగ్ మైండ్. మనం మోక్షాన్ని సంపాదించాలి, మనకు ఆత్మజ్ఞానం సంపాదించాలి. అంటే గాంధీ గారి ఉద్దేశం ఏంటంటే, నేను మిమ్మల్ని ఎంత స్పష్టంగా చూస్తున్నానో, మీరు నన్ను ఎంత స్పష్టంగా చూస్తున్నారో, అలాగే అంతటా వ్యాపించిన దైవాన్ని అలా సాక్షాత్కారం చేసుకోవాలి, అది నా జీవిత గమ్యం అని చెప్పారు. మెయిన్ అది నాకు రాజకీయాలు ఉరికే సాధన కోసం ఈ రాజకీయాలు నేను ఉపయోగించుకుంటున్నాను, కానీ ఇది నాకు అక్కర్లేదు. భగవాన్ ఏం చెప్తున్నారంటే మనస్సు స్థిరంగా ఉంటాడు, ధ్యానం చేయి. అసలు ముందు నీకు మనస్సుకు బలం ఉండాలి, అంటే నీ ఏక వస్తువుని చింతించడానికి కూడా తగినటువంటి భావన బలం నీకు ఉండాలి, మనోబలం ఉండాలి, తర్వాత నిశ్చయం ఉండాలి, స్థిరత్వం ఉండాలి. నీకు శ్వాస ఉన్నంతకాలం భగవంతుని మీద విశ్వాసం పోగొట్టుకోకూడదు. నీ ముక్కులో గాలి ఎంతకాలం అయితే తిరుగుతూ ఉంటుందో అంతకాలం నీ భగవంతుని మీద, భగవంతుడు ఉన్నాడన్నటువంటి విశ్వాసం సడలింపు ఉండకూడదు. మనకు గంటలో భగవంతుడు ఉన్నాడు అనుకుంటాం, ఇంకో గంటలో లేడనుకుంటాం, అలా కాదు. నీకు మా యూనిఫార్మ్గా సమాన బుద్ధితోడు ఎప్పుడు భగవంతుడు ఉన్నాడా లేడని సంశయం నీకు రాకూడదు. భగవంతుడు ఉన్నాడనేటువంటి నిశ్చయం, అప్పుడు నీకు దృఢ మనస్సు వస్తుంది, ఆయన పొందాలనేటువంటి ఆకాంక్ష వస్తుంది, ఆ నిశ్చయం వస్తుంది, ఆ ఏకాగ్రత వస్తుంది, అన్ని అందులోంచి వచ్చేస్తాయి. ఇప్పుడు నీకు హృదయంలోంచి నీకు బాగుపడాలి బాగుపడాలి బాగుపడాలని వస్తే ఎవరితో స్నేహం చేస్తే మనం బాగుపడతాం, వాళ్ళతో మీరు స్నేహం చేస్తారు. మనం జ్ఞానం సంపాదించాలి, జ్ఞానం సంపాదించాలనుకుంటే ఎవరితో స్నేహం చేస్తే మనకు జ్ఞానం వస్తుందో వాళ్ళతో సహవాసం చేస్తారు. అంటే నీకు లోపల నుంచి మనం బాగుపడాలనే కాంక్ష నీకు వచ్చినప్పుడు మిమ్మల్ని బాగుపడకుండా నేను ఆపుచేయలేదు. అసలు మనం బాగుపడాలనే కాంక్ష నీ హృదయంలోంచి వచ్చినప్పుడు కాదు, మీ ప్రవాహాన్ని ఆపుచేద్దామని నేను ఆపుచేయలేను. అయితే లోపల నుంచి రావాలి జిజ్ఞాస. ఆ జిజ్ఞాస ఎలాగొస్తుంది? ఎవరు యాండ్రులు అడుగుతున్నాడు ఈ మధ్య వయస్కుడు. అప్పుడు భగవాన్ ఏంటంటే, సత్పురుషులు సహవాసం, హోలీ కంపెనీ, డివైన్ కంపెనీ, నోబెల్ కంపెనీ, జంతులు 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 కంపెనీ, సత్పురుషులతో సహవాసం నీ మనసుకు దృఢత్వం వస్తుంది. అసలు కొంతమంది ఆత్మజ్ఞానం కంటే ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తారు సత్పురుషుల సహవాసానికి, సజ్జన సాంగత్యానికి. అది శ్రీకృష్ణ చైతన్యకి ఒక మామూలు ఉండేవాడు, పూరి జగన్నాథ్ అని ఒక భక్తుడు. అతను శ్రీకృష్ణ చైతన్య అంటి పెట్టుకుని ఉండేవాడు. అతను దైవ సేవ చేసేవాడు, గురు సేవ చేసేవాడు, దైవాన్ని స్మరించేవాడు, గురువుని స్మరించేవాడు. ఒకసారి కృష్ణ చైతన్య అన్నాడు, నీకేమి కావాలి అని. నీకేమీ కావాలి అని అడిగితే అప్పుడు ఆ మహమ్మదీయ భక్తుడు అన్నాడు, నాకేమీ అక్కర్లేదు, నువ్వు లేని లోకాన్ని చూడలేను, నేను నీ శరీరం ఉండగానే నా శరీరం పోవాలి, అంతకంటే నేను కోరుకునేది ఏమీ లేదు, నాది మోక్షం కూడా అడగలేదు. నువ్వు లేని ఈ లోకాన్ని నేను చూడలేను, నీ శరీరం ఉండగానే నా శరీరం పోవాలి, నేను కోరుకునేది అదే, అంతకంటే నాకేం కోరికలు లేవు. ఎవడు అడిగడిది? శ్రీకృష్ణ చైతన్యుడికి ఆ మహమ్మదీయ భక్తుడు చెప్పాడు. ప్రహ్లాదుడికి లక్ష్మీ నరసింహస్వామి ఇది భాగవతంలో వస్తుంది. ఇప్పుడు నేను చెప్పింది శ్రీకృష్ణ చైతన్యుడి భాగవతం కాదు, కృష్ణ చైతన్యుడి హిస్టరీలో బయోగ్రఫీలో వస్తుంది. ప్రహ్లాదుడు స్వామి ఆయన స్వామే. ఆ సత్పురుషుడు గృహస్థాశ్రమంలో ఉన్నా, సన్యాసాశ్రమంలో ఉన్నా, వానప్రస్థం ఆశ్రమంలో ఉన్నా వాడు స్వామే. బంగారం ఎక్కడున్నా బంగారమే, మీ ఇంటికాడ ఉన్న బంగారమే, మా ఇంటికాడ ఉన్న బంగారమే, అక్కడ పెంట ఉంటే పెంటనే పడేసిన బంగారమే, మీకు ఇష్టం లేక పెంట మీద పడేశారనుకున్న బంగారం, అది పెంట మీద కూడా బంగారం లాగా ఉంటుంది. ఏ ఆశ్రమంలో ఉన్నా బంగారం బంగారమే. వాడు సన్యాసాశ్రమా లేదా గృహస్థాశ్రమా వానప్రస్థాశ్రమ సమస్య లేదు. ఎక్కడున్నా ఏ ఆశ్రమంలోనూ వాడు జ్ఞానమే. ఎక్కడున్నా జ్ఞానం యొక్క జ్ఞానం, స్త్రీకి రావచ్చు, పురుషుడికి రావచ్చు జ్ఞానం, సన్యాసికి రావచ్చు, గృహస్థుడికి రావచ్చు, జ్ఞానం యొక్క జ్ఞానం అంటే జ్ఞానమే. ప్రహ్లాద స్వామి అంటే ప్రహ్లాదు గృహస్థుడైనప్పటికీ, ఒక రాక్షసుడు వంశంలో జన్మించినప్పటికీ, ఎవరు ప్రహ్లాదుడు రాక్షసు వంశంలో జన్మించాడు, గృహస్థాశ్రమంలో ఉన్నాడు, ఆయన స్వామి. ఆయన ఆయన రాక్షస వంశంలో పుట్టి పుట్టినా స్వామి అంటే స్వామి ఇంక బంగారం రాక్షసులో ఉన్న బంగారం బంగారమే. హిరణ్యకశిపుడు ఎన్ని బాధలు పెట్టిన వాడికి వికారం రాలేదు ప్రహ్లాదుడికి, భక్తుల్లో అగ్రగణ్యుడు ప్రహ్లాదుడు. భీష్ముడికి కూడా ప్రథమ స్థానం ఇవ్వలేదు భక్తులు, ముందు ప్రహ్లాదుడికి ఇచ్చారు. భీష్ముడు కూడా భక్తుడే, నారాయణుడే కృష్ణుడి రూపంలో వచ్చాడు, చైతన్యమే కృష్ణుడి రూపంలో వచ్చిందని భీష్ముడికి తెలుసు. ప్రహ్లాదుడికి ఇచ్చిన స్థానం భీష్ముడికి కూడా ఇవ్వలేదు భక్తుల యొక్క ఇలా లిస్టులో ఆ ప్యానెల్లో. అంటే భీష్ముడు భక్తుడేది కాదు, ప్రహ్లాదుడికి అగ్రస్థానం ఇచ్చారు, ప్రథమ స్థానం ఇచ్చారు. నిజంగా ఆయనకి భగవంతుడి సంకల్పాన్ని పూర్తిగా అంగీకరించిన వాడు, ప్రశ్నించకుండా అంగీకరించిన వాడు. నీ ఇష్టమే నా ఇష్టం, నాకు ఇక్కడ సొంత ఇష్టాలంటూ లేవు, నీ సంకల్పమే నా సంకల్పం, నీ ఇష్టమే నా ఇష్టం అని ప్రహ్లాదుడు అన్నాడు. కానీ భీష్ముడు ఆ స్థితి ఇంకా బహుశా ఆ స్థితి పొందడానికి ఆయనకి ఏదైనా అడ్డు వచ్చిందేమో. భీష్ముడు అన్నాడు అంపశయ్య మీద కూర్చుని, నా మనస్సు చాలా పవిత్రమైంది కృష్ణ, ఈ అంపశయ్యను ఉత్తరాయణం వచ్చే వరకు అంపశయ్య మీద ఉండే గతి పట్టింది నాకు, నేనేమి పొరపాటు చేశానని ఈ గతి నాకు పట్టించామన్నాడు. అటువంటి ప్రహ్లాదుడు ఇప్పుడు అడగలేదు, అందుకే అగ్రస్థానం. అలాగని భీష్ముడు భక్తుడు కాదని కాదు, కానీ ప్రశ్నించాడు, ఇక్కడ భగవంతుడి సంకల్పాన్ని ప్రశ్నించాడు. అప్పుడు భగవంతుడు అన్నాడు, పరమాత్మ నువ్వు పొరపాటు చేయకపోవచ్చు, పొరపాటు చేసేవాడు కూడా తిరిగి ఉన్నావు, పొరపాటు చేసేవాడితో స్నేహాలు పట్టపగలు ద్రౌపది వస్త్రాలు తీసేస్తాంటే అది పొరపాటును కొన్ని వనకుండా కళ్ళతో చూశావు. పొరపాటును చూస్తూ పొరపాటుని ఖండించలేదు, అంతకోయే భీష్మానికి శిక్ష అన్నాడు పరమాత్మ. నేనేం పొరపాటు చేయలేదు, నువ్వేం నేనేం పొరపాటు చేయలేదు అని అంటావండి, పొరపాటును ఎప్పుడైనా ఖండించావు నువ్వు. ద్రౌపది వస్త్రాలు నిండు సభలో ఒలిచేస్తంటే నువ్వు ఖండించేవా, పైగా నువ్వు బలవంతుడు ధైర్యవంతుడు, నువ్వు అడ్డు సభలోకి వెళ్ళి అడ్డుకెళ్లి దుర్యోధను దుశ్శాసుని ఏమైనా ఖండించగలిగేవా, వాళ్ళు ఇసురు అవతల పడే నీకు బలం ఉండి వాళ్ళని పక్కకు గెంటగలిగేవా, చూస్తూ కూర్చున్నావు అంతకే అలాగే నీకు ఈ శిక్ష. ఏమి పొరపాటు చేయలేదంటావు, నువ్వు చూస్తూ కూర్చున్నవాడు కదా, నువ్వు ఆ రోజు సభలో ఉన్నావు లేదా, చేసిన వాళ్ళకి శిక్ష వేరుగా ఉంటుంది, చూశావు కాబట్టి నీకు ఈ శిక్ష అన్నాడు పరమాత్మ. ఇటువంటి ప్రశ్నలు కూడా ప్రహ్లాదులు అడగలేదు, అది అగ్రస్థానం ఎవరిది. అప్పుడు ప్రహ్లాదు అంపశయ్య మీద ఉన్నాడు అనుకుని, నేను ఏం పొరపాటు చేశానని అంపశయ్య మీద కూర్చోబెట్టామని ప్రహ్లాదు అడగదు, అది ప్రహ్లాదుడు. లక్ష్మీ నరసింహస్వామి దర్శనం ఇస్తాడు, నువ్వు తండ్రి ఎన్నో బాధలు పెట్టాడు, హిరణ్యకశిపుడు నేను ఎన్నో బాధలు పెట్టాడు, ఇసుమంటే ప్రతిస్పందన లేకుండా నేను ఎవడైతే బాధలు పెడుతున్నాడో, ఎవడైతే నేను హింసిస్తున్నాడో వాడి మీద నువ్వు విరోధం పెట్టుకోకుండా బాసింది, అక్కడ మనస్సులో కూడా విరోధ భావం రాకుండా సహించావు, అంతకంటే ఏం కావాలి, కోరిక నీకు ఏ కోరిక కావాలని ఇస్తానని కోరుకోవాలి. అప్పుడు ప్రహ్లాదుడు అంటాడండి, ఎందుకు పెట్టారు వాడిని అగ్రస్థానంలో, ఇది కారణం. అప్పుడు ప్రహ్లాదుడు అంటాడండి, స్వామి అచ్యుత ముకుంద నారాయణ నారసింహ అని ప్రార్థిస్తూ ప్రహ్లాదుడు అద్భుతమైన మాట చెప్తాడు, నిన్ను ఏ కోరికలు కోరుకోకుండా ఉన్న కోరిక నాకు ప్రసాదించు, అసలు నిన్ను ఏ కోరికలు నా కోరుకోవాలని లేదు, ఏ కోరికల్ని కోరుకోకుండా ఉండే స్థితిని నాకు ప్రసాదించోయ్యా, అదే నా కోరిక అన్నాడు ప్రహ్లాదు. చూడండి ఆ వైభవం, చూడండి ఆ భక్తి యొక్క వైభవం ఎక్కడ చూడండి, మీరు భక్తి యొక్క వైభవికి ప్రహ్లాదుల్లో చూడాలి. మీరు నన్ను కోరుకోమంటున్నారు, మిమ్మల్ని ఏ కోరికలు కోరుకోని స్థితిలో ఉండేటట్టు నన్ను అగ్రహించండి, అదే కోరిక. ఇది ప్రహ్లాదు యొక్క అవునచ్చి. భీష్ముడు కంప్లైంట్ చేశాడు, నేను ఏం పొరపాటు చేశాను అంపశయ్య మీద పెట్టావు, అంటే కృష్ణుడు భగవంతుడే నాకు తెలుసు, నువ్వు గొప్పవాడే నేను కాదంటలేదు, కనీసం పొరపాటును ఖండించలేదు ఎప్పుడు, నువ్వు గొప్పవాడు కాబట్టి అంపశయ్య మీద కూర్చుని నీ శరీరం అంత అశాంతిలో ఉండగా, నీ శరీరం అంత బాధలో ఉండగా శాంతి గురించి ఉపన్యాసం చెబుతున్నావు, నువ్వు గొప్పవాడు కాదని ఎలా అంటాను భీష్మ అంటాడు. ఆ అద్భుతంగా చెప్తాడు కృష్ణుడు, నువ్వు అంపశయ్య మీద అంటే ముళ్ళ మీద పడుకున్నాడు ఎవడు, బాణాల యొక్క ముళ్ళి మీద పడుకున్నాడు, శారీరక బాధ ఎప్పుడైతేనే బాధ ఆ ముళ్ళ మీద పడుకున్నప్పుడు, అంత ముళ్ళ మీద పడుకునుండి నువ్వు ఆత్మజ్ఞానం గురించి చెబుతున్నావు, విష్ణు సహస్రనామాలు చెప్పావు, శాంతి గురించి చెబుతున్నావు, ఓ పక్కనేమో శారీరక బాధలో ఉండి నీ మనస్సుని ప్రశాంతంగా ఉంచుకుని ఇతరులకు మంచి విషయాలు బోధిస్తున్నావు, నువ్వు గొప్పవాడు కాదని నేను ఎలా అనుకుంటాను చేస్తున్నావు. అలా మనకు కడుపునొప్పి వస్తేనే మనకు ఇంకా మంచి మాట రాదు, ఒకవేళ మంచి మాటలు చెప్పేటప్పుడు కూడా ఎప్పుడు కడుపునొప్పి వచ్చిందని కూడా ఇంకా మంచి మాటలు మీద మనస్సు పోదు. శరీరం చనిపోయేటప్పుడు ఏదైనా మంచి మాటలు చెప్పలేరు, వాళ్ళకి ఏదో రోగం ఉంటుంది, ఆ రోగంతో బాధపడతా ఉంటారు, మంచి మాటలు చెప్పమన్నా చెప్పలేరు. అంటే ప్రాణ ప్రయాణ టైంలో భగవంతుని స్మరించడం చాలా కష్టం, ఆరోగ్యంగా ఉన్నప్పుడే మనం స్మరించడం లేదు, అనారోగ్యంగా ఉన్నప్పుడు ఇంకెలా స్మరిస్తాం, అనారోగ్యంగా ఉన్నప్పుడు మనసు శరీరం మీదకి వచ్చేస్తుంది. అలా ప్రతిస్పందన రియాక్షన్ ఎక్కడా మీకు ప్రహ్లాదుల్లో కనపడదు. ఎవరైనా ఒక చిన్న మాట మిమ్మల్ని అంటే మీ శరీరం చనిపోయే వరకు మీరు జ్ఞాపకం పెట్టుకుంటారు, మర్చిపోరు, క్షమించరా మనిషిని. కానీ ప్రహ్లాదు అన్ని బాధలు శారీరకమైన అన్ని బాధలు పడుతున్నప్పటికీ ఎక్కడ ప్రతిస్పందన లేదు, ఏంచారు లోపల పాపం లేదు. కొంతమంది చిన్న చిన్న దెబ్బలాట్లు పెట్టుకుని జీవితం పొడిగా మాట్లాడుకోరు ఇంక వాళ్ళు, ఏ పేజీలు పెట్టుకుంటారు చిన్న చిన్న పేజీలు, అలా అహంకారమైన చాలా చిన్నది, అది ఏదో పెద్దదికైనా మనకు కనిపిస్తుంది, అహంకారం బాగా చిన్నదే అసలు, కానీ అది పెద్దదికైనా మనకు కనిపిస్తుంది, అంతకంటే పెద్దవి కనిపిస్తున్నాయి ఈ విరోధాలు, అంతకంటే పెద్దవి కింద కనిపిస్తాయి, ఇవన్నీ తలంపులే. విరేగాలు తలంపులు, స్నేహాలు తలంపులు, చావులు తలంపులు, పుట్టుకలు తలంపులు, రోగాలు తలంపులు, అన్ని తలంపులే. సంతోషం కూడా తలంపే, సంతోషం కూడా తలంపులు. తలంపులు తలంపులు కానిది, తలంపులకు అతీతంగా ఉన్నది ఉన్నది ఒకటే బ్రహ్మం. ఈ కలియుగంలో ఏంటంటే ఇది కలియుగం అంది. కలియుగంలో భజనలు చేయాలని ఏది చేస్తే మంచిదే, భజనలు చేయాలని, ఏదో గుడి కట్టాలని, లేకపోతే ఏదో చెట్టు చుట్టూ తిరగాలి, ఇటువంటి ఇలాగ ఎక్కువ ఉంటుంది. కానీ జ్ఞానం సంపాదించాలి, ఆత్మజ్ఞానాన్ని సంపాదించాలని తలంపు ఎవరికి కానీ రాదు. ఇప్పుడు చూడండి, ఏదైనా ఎక్కడైనా గుడి కట్టించమంటే కట్టిస్తారు, కానీ ఒక గంట సేపు మీరు విచారణ చేయనట్టు వాడు చేయరు. ఆ చెట్టు చుట్టూ తిరగండి, లేకపోతే పొద్దున్నే లేచి భజన చేయండి. ఇలాగా అసలు మీకు గమ్యం ఏదో భజన చేద్దాం, లేదా ఇది అక్కడ ఏదో పూజ చేద్దాం, అది గుడి కడదాం, మంచిగా ఇవన్నీ మంచి పనుల కింద కనిపిస్తున్నాయి. మన కలియుగ దోషమే. అసలు జ్ఞానం ఇవన్నిటి లక్ష్యం ఏంటి? అసలు భజన ఎందుకు, గుడి ఎందుకు, పూజ ఎందుకు, వీటి ద్వారా దేన్ని పొందాలి? ఆ పొందాలని మర్చిపోతాం. అది కలియుగంలో ఉన్న దోషం. ఆ భజన ఎందుకు చేస్తున్నారు ఎవరికి తెలియదు. కొన్ని భజన మంచి ఎందుకు చేస్తున్నారు? భజన మోక్షం పొందడం కోసం మీరు భజన చేస్తున్నారు, అల్లరి చేయటం అల్లరి కోసం భజన, గమ్యాన్ని మర్చిపోతున్నాం. వీళ్ళన్నిటి వల్ల, ఈ భజన వల్ల, గుళ్ళు వల్ల దేన్ని పొందటానికి ఇవన్నీ చేస్తున్నాం మనం. పెద్ద పట్టుబట్టలు కట్టుకుని అట్టహాసంగా గుళ్ళోకి వెళ్తాం. కొంతమంది నిరుగు బొట్లు, కొంతమంది అడ్డం బొట్లు, మళ్ళీ ఆటల్లో పేచి ఎవరైనా కొంచెం ఎవరైనా ఉంటే అసంటేయాలని అసంటేయాలని అంటాం. అలా స్నానం చేసి గుళ్ళోకి వెళ్తాంటే ఎవరైనా అడ్డొస్తే అసంటేయాలని అసంట, ఎక్కడికి అక్కడ రోడ్డు పక్క వెళ్ళిపోమనండి. అంటే అది గాలి తగలకూడదు, మన గాలి వాళ్ళకి తగలకూడదు. అని అది స్నానం చేసి వచ్చేస్తున్నాడు దేవుడి దగ్గరికి. మరి మనం ఎవరిలో ఆడి బొట్లు ఆడి పట్టుబట్టలు మనం చూస్తే అడిగి సరిపోతున్నాడు. అడిగి మోక్షం అక్కర్లేదు, ముక్తి అక్కర్లేదు. అడిగి ఆడి బొట్లు మనం బాగా చూడాలి, ఆడు కట్టుకున్న పట్టుబట్టలు చూడాలి, చూస్తే సరిపోతుంది. అడికి అంతే సంతృప్తి అయిపోతుంది. ఇక్కడ ఆగిపోతున్నాం. అట్టహాసంగా వెళ్ళటం వల్ల అసలు గమ్యం ఏమిటి? డెస్టినేషన్ ఎక్కడికి? కానీ నువ్వు ఉంటే ఉంటే పట్టుబట్టలు కట్టుకోవాలి. నువ్వు దేని పొందుదామని అన్ని చేస్తున్నావు. నువ్వు అభిషేకం దేనికి చేస్తున్నావు? అర్చన దేనికి చేస్తున్నావు? తిరుమంజనం ఎందుకు చేస్తున్నావు? నువ్వు అసలు ఏ మర్చిపోయాం? కంప్లీట్ గా మర్చిపోయాం మనం అందరం. అది డెస్టినేషన్ వదిలేశాం. సరే అది ఎట్లు సాధ్యం? దృఢమైన మనస్సు రావాలంటే స్ట్రాంగ్ మైండ్. ఆ స్ట్రాంగ్ మైండ్ రావాలంటే ఏమి చెయ్యాలి? స్ట్రాంగ్ మైండ్ రావాలంటే దృఢమైన మనస్సు, నిశ్చితమైన మనస్సు, నిశ్చలమైన మనస్సు, ఏకాగ్రమైన మనస్సు, వ్యావరింగ లేని మనస్సు, చాపల్యం లేని మనస్సు రావాలంటే ఏం చెయ్యాలని ఆంధ్రుడు అడుగుతున్నాడు. అయితే సత్పురుషులు సహవాసం విడిచిపెట్టకూడదు. దానివల్ల నీకు మనోబలం కలుగుతుంది, అంటే మనస్సుకి దృఢత్వం వస్తుంది, దారుఢ్యం కలుగుతుంది. సత్పురుషులు హోలీ కంపెనీ వల్ల, సజ్జన సాంగత్యం వల్ల, హోలీ కంపెనీ రజ్జన సాంగత్యం సరిపోతుంది కదా నువ్వు అడుగుతున్నాడు. రజ్జన సాంగత్యం చేసేటప్పుడే నీకు బాగుపడాలని బుద్ధి వస్తుంది. సత్పురుషుల యొక్క మహిమ అటువంటిది. అసలు ముస్లింస్కి మాంసం అన్నా చేపలన్నా బాగా ఇష్టం. చేపలు లేకుండా, మాంసం లేకుండా, రొయ్యలు లేకుండా అసలు అన్నం తినలేరు ముస్లింస్. అటువంటి ఇప్పుడు మన రాష్ట్రపతి కలాం, అబ్దుల్ కలాం ముస్లిం. అతను చెప్పాడు, చిన్నప్పుడు రామేశ్వరం నాటి చిన్నప్పటి నుంచి బ్రాహ్మణ స్నేహం, వాళ్ళ సహవాసం వల్ల ఈనాటి వరకు కూడా నేను రొయ్యలు తినలేదు, మాంసం తినలేదు, చేపలు తినలేదు. అంచేది నేను కలాం శాస్త్రి, కలాం శాస్త్రి. నేను పుట్టుకతోటి ముస్లిం అయినప్పటికీ నేను ఎప్పుడూ మాంసం తినలేదు, కేవలం బ్రాహ్మణ స్నేహం వల్ల. సజ్జన సాంగత్యం అటువంటిదయ్యా.